ప్రపంచవ్యాప్తంగా చట్టస్థానాల్లో ఒక న్యాయాధిపతి లేక న్యాయ నిర్ణేత తమ దృష్టికోణమును ఒప్పుకొనున్నట్లు చేయుటకు న్యాయవాదులు ప్రయత్నిస్తుంటారు. సదరు కేసు యొక్క మూల సత్యాలను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునుట వారి వారి వాదనలకు ఎల్లప్పుడూ అవసరమై ఉన్నది. కాబట్టి చాలాసార్లు న్యాయ విమర్శ చివరిలో ప్రతిపాదనల పరంపరలతో సాధ్యమైనంత సూటిగా ఆ సత్యాలను చెప్తూ న్యాయవాదులు వాటిని సమీక్షిస్తారు. ఇది సత్యం, అది సత్యం, ఇలా జరిగింది, అలా జరిగింది. కాగా అనేక విధాలలో క్రమబద్ధ వేదాంత శాస్త్రం విషయంలో కూడా ఇదే నిజమై ఉన్నది. క్రమబద్ధీకులు కూడా కొన్ని సత్యాలను అనగా కొన్ని వేదాంతపరమైన సత్యములను స్థాపించబద్ధులై ఉన్నారు. కాబట్టి వారి వాదనలను సూటైన వేదాంత ప్రతిపాదనలుగా వారు చూపిస్తారు. క్రమబద్ధమైన వేదాంత శాస్త్రమును నిర్మించుట అనే మన పాఠ్యక్రమంలో ఇది మూడవ పాఠము. మరియు ఈ పాఠమునకు మనము క్రమబద్ధతలలోని ప్రతిపాదనలు అని పేరు పెట్టాము. మంచిదైన క్రైస్తవ వేదాంత శాస్త్రమును పరిశోధించుటకు, వివరించుటకు మరియు పరిరక్షించుటకు సంప్రదాయబద్ధమైన క్రమబద్ధ వేదాంత పండితులు సమర్పణతో ఉన్నారు. మరియు మనం ఈ పాఠములో చూడబోతున్నట్లుగా ఆ సమర్పణలోని ప్రధానమైన భాగము క్రైస్తవ విశ్వాసాలను వేదాంత శాస్త్రపరమైన ప్రతిపాదనలలో వ్యక్తపరచడమై ఉన్నది. మన పాఠము మూడు ప్రధాన భాగములుగా విభజింపబడుతుంది. మొదటిగా క్రమబద్ధతలలోని ప్రతిపాదనలను గుర్చిన సామాన్య ధోరణిని పొందుతాము. అవి ఏవి మరియు క్రమబద్ధమైన వేదాంత శాస్త్రమును నిర్మించే క్రమంలో అవి ఎలా సరిపడతాయి. రెండవదిగా క్రమబద్ధ వేదాంత శాస్త్రంలో ప్రతిపాదనలు ఎలా ఏర్పడతాయి అనేది పరిశీలిస్తాము. మరియు మూడవదిగా ప్రతిపాదనలపై ఇలా దృష్టి సారించడంలోని విలువలను మరియు అపాయములను కూడా మనము పరీక్షిస్తాము. కొన్ని ప్రధాన అంశాలను పరిశీలించుటకు క్రమబద్ధమైన వేదాంత శాస్త్రమును నిర్మించుటలో గల సాధారణ ధోరణి వైపు మన దృష్టిని మళ్లిస్తూ మొదలుపెట్టుదాము. క్రమబద్ధతలలోని ప్రతిపాదనల విషయంలో మన ధోరణి మూడు విషయాల మీద దృష్టి పెడుతుంది. మొదటిగా ఈ ప్రతిపాదనల సాధారణ నిర్వచనమును మనమిస్తాము. రెండవదిగా వాటి యొక్క చట్టబద్ధత మీద దృష్టి పెడతాము. మరియు మూడవదిగా వేదాంతపరమైన ప్రతిపాదనల యొక్క స్థానమును మనము వివరిస్తాము. ఒక క్రమబద్ధమైన వేదాంత శాస్త్రమును నిర్మించు క్రమములో వాటికున్న పాత్ర ఏది? వేదాంతపరమైన ప్రతిపాదనలను గురించిన నిర్వచనమును మొదటిగా మనము చూద్దాము. వేదాంత శాస్త్రమును అనేక విధాలుగా వ్యక్తపరచవచ్చునని మనమంతా భావిస్తాము అని నేను అనుకుంటున్నాను. మనము ప్రార్థించినప్పుడు, పాడినప్పుడు, సువార్త చెప్పినప్పుడు, మన బిడ్డలకు బైబిల్లోని కథలను చెప్పినప్పుడు, లేదా మన స్నేహితులతో మన విశ్వాసమును గురించి చర్చించినప్పుడు మనము క్రైస్తవ వేదాంత శాస్త్రమును వ్యక్తపరుస్తున్నాము. కానీ క్రమబద్ధమైన వేదాంత శాస్త్రములో వేదాంత శాస్త్రము మాటల్లో చెప్పబడే ఒక ముఖ్యమైన విధానము ఉంది. మరియు అది వేదాంతపరమైన ప్రతిపాదనల రూపంలో ఉంది. మన ఉద్దేశాల కోసం వేదాంత ప్రతిపాదనలను ఈ విధముగా నిర్వచిద్దాం. కనీసం ఒక వాస్తవపు వేదాంత ప్రకటననైనా సాధ్యమైనంత నేరుగా ఒక్కానించున్నటువంటి ఒక సూచన ప్రాయపు వాక్యమే ఈ వేదాంతపరమైన ప్రతిపాదన. ఈ నిర్వచనం యొక్క వివరములను చూచుటకు మునుపు మన అర్థమునకు సంబంధించిన కొన్ని ఉదాహరణలను చూద్దాము. విలియం షేడ్ రచించిన డాగ్మాటిక్ థియాలజీ అనే పుస్తకం యొక్క రెండవ భాగంలోని రెండవ అధ్యాయములో క్రీస్తు యొక్క ద్వైపాక్షిక విధేయతను గురించి ఆయన ఈ క్రింది విధముగా చెప్పాడు. క్రీస్తు యొక్క క్రియాత్మక మరియు నిష్క్రియాత్మక విధేయతల మధ్య వ్యత్యాసమును చూడాలి. వీటిలో రెండవది ప్రతివిధమైన క్రీస్తు శ్రమలను సూచిస్తుంది. నైతిక ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా ఆయన జరిగించడమే క్రీస్తు క్రియాత్మక విధేయతయై ఉన్నది. ఇక్కడ షెడ్ మూడు ప్రధానమైన ప్రకటనలు చేస్తున్నాడు. మొదటిగా క్రీస్తు విధేయతను రెండు విభాగాలుగా వివరించవచ్చుననే ఒక సాధారణ ప్రకటనను ఆయన చేశాడు, క్రియాత్మక మరియు నిష్క్రియాత్మక. రెండవది, క్రీస్తు శ్రమలను భరించడమే ఆయన నిష్క్రియాత్మక విధేయత అనున్నది. మరియు మూడవది ఏమనగా, దేవుని నైతిక ధర్మశాస్త్రమును మచ్చలేకుండా సంపూర్ణము చేయడమే క్రీస్తు యొక్క క్రియాత్మక విధేయతయై ఉన్నది. ఇప్పుడు మన మునుపటి పాఠములను గుర్తు తెచ్చుకుంటే, షెడ్ రెండు సాంకేతికమైన వేదాంత పదములపై తన దృష్టిని నిలిపాడని మనము చూడవచ్చు. నిష్క్రియాత్మక విధేయత మరియు క్రియాత్మక విధేయత. కానీ ఈ పాఠములో షెడ్ వంటి వేదాంత శాస్త్రవేత్తలు సాంకేతిక పదాలను వేదాంతపరమైన ప్రతిపాదనలలో ఎలా ఉపయోగిస్తున్నారు అనే విషయముపై ఎక్కువ ఆసక్తిని చూపుతాము. ఈ విషయమును మరింత అధ్యయనం చేయుటకు మన నిర్వచనమును మరలా చూద్దాం. కనీసం ఒక వాస్తవపు వేదాంత ప్రకటననైనా సాధ్యమైనంత నేరుగా ఒక్కానించున్నటువంటి ఒక సూచనప్రాయపు వాక్యమే ఈ వేదాంతపరమైన ప్రతిపాదన. క్రమబద్ధ వేదాంత శాస్త్రములో ప్రతిపాదనల యొక్క నాలుగు లక్షణములపై ఈ నిర్వచనము దృష్టి పెడుతుంది. మొదటిగా, అవి సూచనప్రాయపు వాక్యములు. రెండవదిగా, అవి వాస్తవికమైన ప్రకటనలు. మూడవదిగా, ఈ వాస్తవికమైన ప్రకటనలు ప్రధానముగా వేదాంతపరమైన స్వభావం గలవిగా ఉన్నాయి. మరియు నాలుగవదిగా, అవి సూటి అయిన వాస్తవిక వేదాంత ప్రకటనలను చేస్తున్నాయి, లేదా అవి విషయాలను సాధ్యమైనంత సూటిగా ప్రకటిస్తున్నాయి అని కూడా మనము చెప్పవచ్చు. ఈ నిర్వచనములోని ఒక్కొక్క భావమును తీక్షణముగా మనము చూద్దాము. మరియు వేదాంతపరమైన ప్రతిపాదనలు సూచనప్రాయమైన ప్రకటనలు అనే అంశముతో మొదలెడదాము. సాధారణ మానవ భాషలో అనేక విధములైన వాక్యాలు ఉంటాయని మనందరికీ తెలుసు. ఉదాహరణకు, నా తాలపు చెవి ఎక్కడ ఉంది అనేది ఒక ప్రశ్న రూపంలో ఉన్నది, అనగా ఒక ప్రశ్న. తలుపు తెరువు అనున్నది ఒక ఆజ్ఞతో కూడిన వాక్యము, ఎందుకంటే అది ఒక ఆజ్ఞను లేదా ఆహ్వానాన్ని ఇస్తుంది. ఈ వాక్యములలో ఏ ఒక్కటి కూడా ప్రతిపాదనకు సరిపడినది కాదు. కానీ నా తాళము తలుపును తెరుస్తుంది అనేది సూచనప్రాయమైన వాక్యము, ఎందుకంటే సదరు తాళపు చెవి ఏమి చేయగలదో ఈ వాక్యము చెబుతుంది. క్రమబద్ధమైన వేదాంత శాస్త్రవేత్తలు తమ తమ ఆలోచనలను వ్యక్తపరుచున్నప్పుడు అన్ని విధములైన భావములను వారు ప్రయోగిస్తారు. కానీ అదే సమయంలో క్రమబద్ధ వేదాంత శాస్త్రములో వ్యక్తీకరణకు ప్రధానమైన విధానము సూటిగా చేసే సూచనప్రాయపు ప్రకటనలు అని మనము తెలుసుకోవాలి. ఈ విధమైన భావ వ్యక్తీకరణ ఎంతటి ఆధిపత్యం గలదంటే, ఇలా కాకుండా వేరే విధములు సంప్రదాయబద్ధమైన క్రమబద్ధ వేదాంత శాస్త్రమును లిఖించుట అసాధ్యము. ప్రతిపాదనలు సూచనప్రాయపు వాక్యముల రూపములో ఉన్నాయని అర్థము చేసుకున్నటితో పాటుగా, అవి వాస్తవికమైన ప్రకటనలను ఒక్కానించుటకు రూపించబడినవిగా ఉన్నాయని చూడడం కూడా ప్రాముఖ్యమై ఉన్నది. ప్రతిపాదనలు వాస్తవాలను గుర్తించి వాటిని వివరిస్తాయి. కాగా సహస్రాబ్ది కాలములో వివిధ రకములైన ప్రతిపాదనలు వివిధములైన వాస్తవిక ప్రకటనలు చేస్తాయని తత్వవేత్తలు, వేదాంత పండితులు మరియు భాషా పండితులు గమనించారు. సమగ్ర పద్ధతిలో ఈ విషయములను మనము చూచుటకు చాలా సంక్లిష్టమైనవిగా ఉన్నాయి. కానీ ఈ విషయములను ఎక్కువగా సులభతరం చేస్తామేమో అనే ప్రమాదమును దృష్టిలో ఉంచుకుని క్రమబద్ధ వేదాంత శాస్త్రమును అన్వేషించు క్రమములో ఈ ప్రతిపాదనలను గూర్చిన రెండు అంశాలను మనము మనసులో ఉంచుకోవాలని గుర్తిస్తాము. హేతువుపై అరిస్టాటిల్ చేసిన రచనలలో పాతుకొనియున్న చర్చల ఆకృతులను అనుసరించి ప్రతిపాదనలను మొదటిగా వాటి పరిమాణము ఆధారముగా మరియు రెండవదిగా వాటి నాణ్యత ఆధారముగా విభజించవచ్చునని మనము సూచిస్తాము. మొదటిగా వాటి అంశముల పరిమాణము ఆధారముగా ప్రతిపాదనలను వివరించవచ్చును. సార్వత్రిక ప్రతిపాదనల అంశములో మినహాయింపులు లేకుండా సదరు సమితులలోని అన్ని సంగతులు ఉంటాయి. ఉదాహరణకు, అన్ని క్షీరదులకు జుట్టు ఉంటుంది అనే మాట క్షీరదములన్నిటి విషయంలో ఉండే ఒక వాస్తవాన్ని గుర్చి చెబుతుంది. ఇదే విధములో క్రమబద్ధ వేదాంత పండితులు తరచూ వేదాంత శాస్త్రములో సార్వత్రికమైన ప్రకటనలు చేస్తుంటారు. మానవులందరూ కూడా దేవుని పోలికలోనే ఉన్నారు లేదా శ్రేష్టమైన ప్రతివరమును దేవుని నుండే వస్తుంది అనున్నటువంటి విషయాలు క్రైస్తవ వేదాంత పండితులు చెప్పడం సర్వసాధారణం. మరొక వైపు చూస్తే మిగిలిన ప్రతిపాదనలు ప్రత్యేకమైనవిగా ఉన్నాయి, ఎందుకంటే వాటి అంశములు సమగ్ర సమితిలో కేవలము కొన్నింటికి మాత్రమే అన్వయింపబడతాయి. ఉదాహరణకు, ఈ ఇల్లు నా ఇల్లు అని నేను చెబితే సార్వత్రికమైనది కాక కేవలం ప్రత్యేకమైనదిగా ఉన్న ఒక వాస్తవిక ప్రకటనను మాత్రమే నేను చేస్తున్నాను. అన్ని ఇండ్లను గూర్చి నేను ఏమీ చెప్పడం లేదు, కేవలం నా ఇంటిని గూర్చి మాత్రమే చెప్తున్నాను. క్రమబద్ధికులు తరచూ ప్రత్యేకమైన వాస్తవిక ప్రకటనలు చేస్తుంటారు. ఉదాహరణకు, కొంతమంది సంఘ సభ్యులు అవిశ్వాసులు లేదా పౌలు ఒక అపోస్తలుడు అనున్నటువంటి కొన్ని కొన్ని మాటలు వారు చెప్పవచ్చు. ఇప్పుడు చాలా వరకు పరిణామములను క్రమబద్ధీకులు సాధ్యమైనంత క్షుణ్ణంగా వివరించటకు ప్రయత్నిస్తారు. కొన్నిసార్లు బైబిల్లోని కొన్ని వచనాల కంటే కూడా మరింత క్షుణ్ణంగా వివరిస్తారు, కానీ ఎప్పటికప్పుడు మినహాయింపులను ప్రస్తావించకుండానే వారు విషయాలను సాధారణ అంశాలుగా సంక్షేపిస్తుంటారు. ఉదాహరణకు, మానవులందరూ పాపులే అని చెప్పడం క్రమబద్ధ వేదాంత పండితునికి సర్వసాధారణమే, మరియు ఒకసారి చూడగా ఈ సార్వత్రిక ప్రతిపాదన నిజమే అనిపిస్తుంది. కానీ ఈ వాక్యము అది ఉండదగినంత ఖచ్చితముగా అయితే లేదు. వాస్తవానికి యేసు ఒక మానవుడనియూ అయినప్పటికీ ఆయన నీతిమంతుడనియూ లేఖనముల సారము చెబుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు వారు వివరిస్తున్న తరగతులలో క్రమబద్ధీకులు సమస్తమును గూర్చి ఏమైనా చెప్తున్నారా లేదా కేవలం ఒక భాగమును గూర్చి మాత్రమే చెప్తున్నారా అని ఒకసారి ఆగి మనలను మనం ప్రశ్నించుకోవడం మంచిది. రెండవదిగా, పరిణామముతో పాటుగా ప్రతిపాదనలను వాటి నాణ్యతల ఆధారంగా కూడా విభజించవచ్చు, అనగా వాటిని నిశ్చయాత్మకమైన లేదా అభావార్థకమైన స్థిరీకరణములుగా విభజించవచ్చు. ఒకవైపున నిశ్చయాత్మకమైన ప్రతిపాదనలు ఒక విషయము వాస్తవము అని భావార్థకముగా చెప్తాయి. మన దైనందిన మాటలలో ఈ కుక్క నాది అనేటువంటి కొన్ని మాటలను మనము ప్రయోగిస్తాము. ఇది ఒక ప్రత్యేకమైన మరియు నిశ్చయాత్మకమైన వాక్యము. ఒక ప్రత్యేకమైన కుక్క అనున్నది నాకు చెందిన అనేక వస్తువులలో ఒకటి అని ఇది నిశ్చయపరుస్తుంది. క్రమబద్ధ వేదాంత శాస్త్రములో కొన్ని బైబిల్ వాక్యములు పరిశుద్ధపరచబడుటను గురించి బోధిస్తున్నాయి అనున్నటువంటి ప్రతిపాదన కూడా ప్రత్యేకమైన నిశ్చయాత్మక ప్రతిపాదనయే ఉన్నది. ఎందుకంటే కనీసం కొన్ని బైబిల్ వాక్యాలు అయినా ఈ కోవలోనికి చెందినవిగా ఉన్నాయి అని ఇది తెలియజేస్తుంది. సాధారణ జీవితంలోని ఒక సార్వత్రిక మరియు నిశ్చయాత్మకమైన వాక్యము ఈ క్రింది విధముగా ఉండవచ్చు. నేను పోగొట్టుకున్న ప్రతి ఒక్కటి ముఖ్యమైనదే, ఎందుకంటే నాకు ముఖ్యమైనవి అని నేను భావించే వాటిలో నేను పోగొట్టుకున్న ప్రతి ఒక్కటి కూడా కనీసం ఒక భాగమైనా అయ్యున్నదని ఇది భావార్థకముగా తెలియజేస్తుంది. అధ్యయన రంగంలో క్రమబద్ధీకులు తరచూ ఇటువంటి ప్రకటనలే చేస్తుంటారు. ఉదాహరణకు, సృష్టింపబడిన ప్రతి ఒక్కటి దేవునిచే సృష్టింపబడినది అనే ఈ వాక్యమును పరిగణించండి. సృష్టించబడినది ఏదైతే ఉన్నదో అదంతయు కూడా దేవునిచే సృష్టింపబడిన వస్తువుల సమితిలో భాగముగా ఉన్నదని ఈ ప్రతిపాదన నిశ్చయిస్తుంది. మరొకవైపు ప్రతిపాదనలకు అభావార్థకమైన గుణము కూడా ఉండవచ్చు, మరియు అవి సార్వత్రికమైనవి కావచ్చు లేదా ప్రత్యేకమైనవి కావచ్చు. ఉదాహరణకు, ఈ ఇల్లు నా ఇల్లు కాదు అని నేను చెప్పినప్పుడు ఒక ప్రత్యేకమైన మరియు అభావార్థకమైన ప్రతిపాదనను నేను చేస్తున్నాను. మరియు ఒకవేళ నేను సార్వత్రిక మరియు అభావార్థక ప్రతిపాదన చేయాలంటే ఈ గదిలో ఉన్న ఒక్కరు కూడా ఆంగ్లములో మాట్లాడలేరు అనున్నటువంటి మాట ఏదైనా నేను చెప్పవచ్చు. అభావార్థకమైన ప్రకటనలు కూడా క్రమబద్ధ వేదాంత శాస్త్రంలో అగుపడతాయి. ఉదాహరణకు, యేసు పాపి కాడు అనేది ఒక అభావార్థకమైన మరియు ప్రత్యేకమైన ప్రతిపాదన. యేసు అను ఒక వ్యక్తిని గుర్చిన ఒక సంగతిని ఇది ఖండిస్తుంది. మరియు వేదాంతములో సార్వత్రిక అభావార్థకములను కూడా చూడవచ్చు. అవిశ్వాసిగా ఉండు ఎవడూ కూడా రక్షింపబడలేడు అనున్నటువంటి ప్రకటనల వంటివి. రక్షణను పొందుకుని వారి జాబితాలో అవిశ్వాస్యతలోనే నిలిచియుండు ఏ ఒక్క వ్యక్తి కూడా ఉండడు. క్రమబద్ధ వేదాంత శాస్త్రమును మనము అధ్యయనము చేయుచుండగా పరిమాణము మరియు నాణ్యతలకు మధ్య గల ఈ వ్యత్యాసములను మదిలో ఉంచుకోవడం ప్రాముఖ్యం. వీటి విషయములో భ్రమిస్తే వేదాంత పండితులు చెప్తున్న విషయాలపై అనేకమైన తీవ్ర అపార్థాలు చోటు చేసుకుంటాయి. మన నిర్వచనంలోని మూడవ కోణమునకు ఇప్పుడు మనము తిరుగుదాము. వేదాంతపరమైన ప్రతిపాదనలు వేదాంతపరమైన ప్రకటనలను చేస్తాయి. మన నిర్వచనంలో తెలియజేసినట్లు వేదాంతపరమైన ప్రతిపాదనలు కేవలము వాస్తవిక ప్రకటనలు మాత్రమే చేయడం కాదు గాని వాస్తవిక వేదాంత ప్రకటనలను చేస్తాయి. వేదాంత శాస్త్రం యొక్క విధులలో సరిగా ఇమ్మడలేని చారిత్రక వాస్తవములను గూర్చి మరియు తాత్విక భావనలను గూర్చి క్రమబద్ధ వేదాంత పండితులు ప్రస్తావిస్తుంటారు అనేది సత్యం. కానీ వారి ప్రధాన అంశము వేదాంత శాస్త్రమై ఉన్నది. వేదాంతశాస్త్ర వాస్తవాలు అను మాట ద్వారా మనం ఏమి చెప్పగోర్చున్నామో గ్రహించుటకు వేదాంతశాస్త్రం అనేది చాలా విశాలమైన అంశము అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. వేదాంతశాస్త్రమునకు రెండు అక్కరలు ఉన్నాయని థామస్ అక్వినాస్ అనే రచయిత నిర్వచించడం మీకు గుర్తుండవచ్చు. సుమా థియోలజికా అనే రచనలోని మొదటి పుస్తకము మొదటి అధ్యాయము 7వ భాగములో అక్వినాస్ వేదాంతశాస్త్రమును పరిశుద్ధ సిద్ధాంతముగా వర్ణించి ఈ విధముగా నిర్వచించాడు. ఇది ఒక సమైక్యమైన శాస్త్రము. ఇందులో అన్ని సంగతులు కూడా దేవుడు అనే అంశము ద్వారానే పరిగణించబడతాయి. ఎందుకంటే అవి దేవుడే అయి ఉంటాయి లేదా అవి దేవునికి సంబంధించినవిగా అయినా అయ్యుంటాయి. స్వయాన దేవుని గురించిన అధ్యయనమునే కలిగి ఉండు దేవుని గురించిన వేదాంత శాస్త్రమునకు మరియు దేవునికి సంబంధించిన ఇతర విషయములను కూడా అధ్యయనం చేయునట్టి సాధారణ వేదాంత శాస్త్రమునకు మధ్య గల క్రమబద్ధ వేదాంత శాస్త్రములోని సాధారణ వ్యత్యాసము అక్వినాస్ మాటల్లో కనబడుతుంది. ఈ సాధారణ వ్యత్యాసముతో పాటుగానే వేదాంత శాస్త్రములోని ఈ రెండు స్థాయిలను గూర్చి క్రమబద్ధీకులు దృష్టిస్తారు. ఒకవైపున స్వయానా దేవునికి సంబంధించిన ప్రకటనలను చేయడం ద్వారా క్రమబద్ధీకులు దేవుని గూర్చిన వేదాంత శాస్త్రంపై దృష్టి పెడతారు. ఈ విధమైన విషయాలను వారు చెప్తారు. దేవుడు పరిశుద్ధుడు లేదా దేవుడు ఈ లోకమును సృష్టించాడు. కానీ మరొకవైపు మరింత విశాల దృక్పథంలో సాధారణ వేదాంత శాస్త్రమును గూర్చి కూడా క్రమబద్ధ వేదాంత పండితులు కొంత పట్టింపు కలిగి దేవునితో సంబంధము కలిగి ఉండి సృష్టిలోని సంగతులను గూర్చి కూడా మాట్లాడతారు. రక్షణను గూర్చి వారు రక్షణ అనున్నది దేవుని కృప ద్వారా జరుగుతుంది లేదా మానవుని స్థితి గూర్చి మాట్లాడుతూ నేటి కాలంలో జీవిస్తున్న ప్రజలందరూ పాపులే అనున్నటువంటి కొన్ని కొన్ని సాధారణ ప్రకటనలు చేస్తారు. ఈ అర్థములో దేవుని గూర్చి మాత్రమే కాక వేదాంత ప్రతిపాదనలు అనేక విషయాలను ప్రస్తావిస్తాయి. కానీ ఎల్లప్పుడూ కనీసం అంతరంగికంగానైనా దేవునితో వాటికున్న సంబంధం నేపథ్యంలోనే వాటిని గూర్చి ప్రస్తావిస్తాయి. నాలుగవ స్థానములో నేరుగా లేదా సూటిగా ఉండాలనే హెచ్చైన అక్కరతో తమ ఆలోచనలను వ్యక్తపరచాలని క్రమబద్ధ వేదాంత పండితులు చూస్తుంటారు అని గమనించడం ప్రాముఖ్యం. వాస్తవానికి దేనిని గూర్చిన ఏ వివరణ అయినా ఖచ్చితంగా దేవుని గూర్చినదైతే కానే కాదు, సంపూర్ణమైనది కాదని మనము గుర్తించాలి. కానీ అదే సమయంలో వేదాంతపరమైన ప్రతిపాదనలను రూపొందించుచుండగా క్రమబద్ధీకులు సాధ్యమైనంత నేరుగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఒక క్రమబద్ధ వేదాంత పండితుడు ఈ క్రింది విధముగా చెప్పడం అనేది చాలా అసాధారణమైన విషయం. ప్రభువు ఒక కాపరి మరియు అంతటితో దానిని విడిచిపెట్టుట. ఈ వాక్యము లేఖనములకు సత్యమైనదే కాని ఉపమాలంకారము మరియు ఇతర భాషా భాగముల వంటి విషయములను పరోక్షంగా ప్రయోగించే పద్ధతిని క్రమబద్ధీకులు నివారిస్తారు. కాబట్టి ప్రభువు ఒక కాపరి అనడం కంటే తన ప్రజల పట్ల దేవునికి ప్రత్యేకమైన దైవకృత శ్రద్ధ ఉంటుంది అనున్నటువంటి వాక్యములు చెప్పడానికే క్రమబద్ధీకులు ఎక్కువ మొగ్గు చూపుతారు. సాధ్యమైనంత వరకు తేటయైనా సూటి అయినా వచనములతో తమ ప్రతిపాదనలను వ్యక్తపరచుటకు వారు ఇష్టపడతారు. సారాంశంగా క్రమబద్ధ వేదాంత శాస్త్రములో ఆధిపత్యం వహించే ఒక ప్రత్యేక విధమైన భావ వ్యక్తీకరణముపై మన దృష్టి నిలుపుతున్నామని మన మదిలో ఉంచుకోవాలి. మన ఉద్దేశముల కొరకు వేదాంతపరమైన భావాలు సూచనప్రాయమైన వాక్యములుగా ఉన్నాయని మరియు కనీసం ఒక వాస్తవిక వేదాంత ప్రకటననైనా అవి వక్కానిస్తాయని మనము ఆలోచించవచ్చు. ఈ మూల నిర్వచనమును మధ్యలో ఉంచుకొని ఈ విషయంలోని సాధారణ ధోరణి యొక్క రెండవ అంకమును మనము చూడవలెను. ప్రతిపాదనలతో వేదాంత శాస్త్రమును నిర్మించుటకు గల హేతుబద్ధత ఏమిటి? ఈ విధానమును చట్టబద్ధమైనదిగా చేయునది ఏది? సంఘచరిత్ర ఆద్యంతం సూటియైన వాక్యముల రూపములో క్రైస్తవులు తరచు తమ విశ్వాసమును వ్యక్తపరుస్తూ వచ్చారు. 4వ శతాబ్దమునకు చెందిన నైసియా విశ్వాస ప్రమాణం యొక్క ఆరంభ మాటలను వినండి. పరలోక భూలోకములకును దృశ్యాదృశ్యములైన అన్నిటికీ సృష్టికర్తయగు సర్వశక్తిగల తండ్రి అయిన ఏకైక దేవుని నమ్ముచున్నాను. ప్రాముఖ్యమైన ఇతర వేదాంత ప్రతిపాదనలను కూడా నైసియా విశ్వాస ప్రమాణం ఇస్తుంది. శతాబ్దములుగా క్రైస్తవులచే ఈ సూత్రము మరియు ఇతర సూత్రములు ఆమోదింపబడినవి. అదే సమయంలో చరిత్ర ఆద్యంతం వేదాంతపరమైన ప్రతిపాదనలను ప్రయోగించుటను గూర్చిన చట్టబద్ధతను ప్రశ్నించిన వారు కూడా ఉన్నారు. మన ఉద్దేశముల కొరకు లేవనెత్తిబడిన 2 ప్రధాన అభ్యంతరములను ప్రస్తావిద్దాం. ఒకవైపున దైవిక అగోచరత అనే సిద్ధాంతము నుండి లేవనెత్తిబడిన సవాళ్లు, మరొకవైపు ఆధునిక శాస్త్రీయ హేతువాదం వలన కలిగిన సవాళ్లు. దైవిక అగోచరత అనే సిద్ధాంతము వలన ఎట్టి ప్రశ్నలు లేవనెత్తబడ్డాయో మొదట గమనించుదాము. ఈ సిద్ధాంతమునకు పునాదిగా ఉన్న యెషయా గ్రంథము 55:8-9 ప్రసిద్ధ మాటలు మనకందరికీ తెలుసును. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దురదృష్టవశాత్తు దేవుడు మన మానసిక సామర్థ్యతలకు ఎంతో దూరంగా ఉన్నందున ఆయనను అంత సునాయాసంగా మనము వివరించలేము అనే ఆలోచనను బలపరచడానికి అనేక చోట్ల ఇది మరియు ఇటువంటి ఇతర వాక్యభాగాలు ఉపయోగించబడ్డాయి. ఈ ఆలోచనలో దేవుడు ప్రేమయ్యున్నాడు అనడం అంటే నిజముగా వివరించబడలేని ఒక విషయమును గూర్చి మాట్లాడమే అవుతుంది. రక్షణకు యేసు ఒక్కడే మార్గమని చెప్పడం అంటే హేతుబద్ధమైన వివరణ లేకుండా దేవుని పరిమితము చేయడమే అవుతుంది. కాగా ఈ విధమైన ఆలోచన చరిత్ర ఆద్యంతం అనేకమైన రూపాలు తీసుకుంది. ఉదాహరణకు దేవుని గురించి ఏదైనా చెప్పుటకు ఏకైక మార్గము వియా నెగిటివా అనే మార్గమును అనుసరించడమే, అంటే నిరాకరణ మార్గం. ఈ ఆలోచనలో దేవుని గురించి భావార్థకమైన ప్రకటనలను మనము చేయలేము. ఆయనను సృష్టితో పోల్చి చూడడం ద్వారా ఆయనను గురించిన సంగతులను కేవలం మనము నిరాకరించడం మాత్రమే చేయగలం. దేవుడు ప్రదేశమునకు పరిమితము కాదు. దేవుడు సమయముతో కట్టివేయబడినవాడు కాదు. దేవుడు భౌతికమైనవాడు కాదు వంటి వాక్యములను మాత్రమే మనము చెప్పగలుగుతాము. చరిత్ర ఆద్యంతం దేవుని భావార్థకముగా వివరించుటకు గాని లేదా ఆయనకు సంబంధించినంతలో వస్తువులను వివరించడం కానీ కేవలం మనకు సాధ్యపడని విషయం అని ఒక విధమైన అనుమానాస్పద అజ్ఞేయ వేదాంత పండితులు వాదించారు. తప్పుదవ పట్టించున్నటువంటి ఈ దృక్పథములకు భిన్నముగా క్రీస్తు అనుచరులముగా మనము లేఖనముల సాక్ష్యము ద్వారా వేదాంతపరమైన ప్రతిపాదనల చట్టబద్ధతను మూల్యాంకనం చేయాలి. దేవుడు తన తాను బయలుపరుచుకున్నప్పుడు ఆయన తెలుసుకొనబడతాడు అనే సత్యముతో పాటే దేవుని అగోచరతను గూర్చి మాట్లాడుతూ సంప్రదాయబద్ధమైన క్రమబద్ధ వేదాంత పండితులు లేఖనములను అనుసరిస్తారు. ఒక ప్రక్కన పూర్తిగా మనము దేవుని తెలుసుకోలేము, మరొక ప్రక్క తనను తాను బయలుపరుచుకునేటప్పుడు సగభాగముగా ఆయనను మనము తెలుసుకొనగలుగుతాము. మరియు దేవుని గూర్చిన ఈ పాక్షిక జ్ఞానము కూడా నిజమైన జ్ఞానమే. ఈ వ్యత్యాసమును లేఖనములోని ఒక వాక్యభాగము స్పష్టపరుస్తుంది. అది ద్వితీయోపదేశకాండము 29:29. ఈ వచనములో ఇజ్రాయేలు వారికి మోషే ఈ విషయమును ఈ విధముగా క్రోడీకరించాడు. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును, అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిననుసరించి నడుచుకునున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారివియు నగునని చెప్పుదురు. రెండు విధములైన విషయములు ఇక్కడ పరిగణలో ఉన్నవని గమనించండి. ఒక ప్రక్క మోషే రహస్యములను గురించి మాట్లాడాడు. దేవుడు మానవాళికి బయలుపరచినటువంటి సంగతులు ఇవి. కేవలము ఆయనలో మాత్రమే ఉంచుకునే జ్ఞానము ఇది. నిజానికి రహస్యములై బయలుపరచని సంగతులు పరిధికి మించినవిగా ఉంటాయని ఎల్లప్పుడూ మనము జ్ఞాపకము ఉంచుకోవాలి. అదే సమయంలో మన నుండి దేవుడు రహస్యములను దాయిచున్నాడని మాత్రమే మోషే చెప్పలేదని గమనించండి. కొన్ని సంగతులు బయలుపరచబడినవి అని కూడా అతడు అన్నాడు. అనగా దేవుడు ఆయన వాక్యములో వాటిని బయలుపరిచాడు. మరియు మోషే చెప్పినట్లుగా ఈ బయలుపరచబడిన సంగతులు ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారివియూ నయ్యున్నవి. వేరొక విధంగా చెప్పాలంటే విశ్వసించాలని మరియు ఆయన బయలుపరుస్తున్న దానిని హృదయపూర్వకంగా హత్తుకుని ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మరియు ఆయన బయలుపరిచిన దానిని చెప్పడం అనేది చట్టబద్ధమైనదేనని ఈ సత్యము చూపుతుంది. అగోచరతను గూర్చిన సిద్ధాంతముల నుండి వచ్చే సవాలుతో బాటుగా ఆధునిక శాస్త్రీయ హేతువాదముచే కూడా వేదాంతపరమైన ప్రతిపాదనల చట్టబద్ధత సవాలు చేయబడుతుంది. ఆధునిక శాస్త్రీయత శతాబ్దాలుగా పరిగణించబడుతున్న గడిచిన 2 శతాబ్దములలో వేదాంత శాస్త్రమనున్నది మిథ్యాశాస్త్రము లేదా నకిలీ శాస్త్రమని వాదిస్తూ అనేక ఆలోచన ధోరణులు వచ్చాయి. క్రమబద్ధ వేదాంత పండితులు నిష్పక్షపాతమైన సత్యమునే చెప్తున్నారని చెప్పుకోవచ్చు. కానీ అది కేవలము ఒక నెపమే అవుతుంది అని దీని అర్థముగా ఉంది. ఆధునిక శాస్త్రములలో ఒక విషయం యొక్క సత్యమును మనము తెలుసుకోవాల్సినప్పుడు మనము పరికల్పనలను ఏర్పరుస్తాము మరియు ఆ పరికల్పనలను అనుభావిక ధృవీకరణకు లోను చేస్తాము. ఈ ప్రత్యక్ష లేదా పరోక్షమైన అనుభావిక ధృవీకరణ పరీక్షను ఒక పరికల్పన తట్టుకుని నిలబడితే అప్పుడు దానిని వాస్తవిక సత్యముగా అంగీకరిస్తాము. వేదాంతపరమైన ప్రతిపాదనలు ఈ విధమైన పరీక్షకు లోను కాబడలేవు అని శాస్త్రజ్ఞులు వెంటనే చెప్పేస్తారు. కాగా కనీసం ఒక కోణములోనైనా ఇది వాస్తవమే అని మనం ఒప్పుకోవలసి ఉంటుంది. మనము పరిశోధన నాళికలో ఒక ద్రవమును ఉంచి దాని లక్షణములను అధ్యయనం చేయవచ్చు. కానీ దేవుడు నిజముగా త్రియేకుడేనా కాదా అని చూచుటకు ఎవరూ కూడా దేవుని పరిశోధన నాళికలో పెట్టలేరు. వస్తువుల యొక్క పరిమాణమును కొలుచుటకు మనము పరికరములను ఉపయోగించవచ్చు. కానీ నిజముగా దేవుడు కాలపరిమితి లేనివాడే అని కొలుచుటకు ఎటువంటి పరికరము కూడా లేదు. ఈ కారణము చేత వేదాంత పండితులు కళాకారులు మరియు కవుల వలె తమ భావాలను, ధార్మికమైన అంతర్దృష్టిని మరియు మనోభావాలను చూపించగలిగేవారిలా ఉన్నారని చాలామంది ఆధునిక ప్రజలు వాదిస్తున్నారు. నిష్పక్షపాతమైన వాస్తవములను మాత్రమే వివరిస్తున్నాము అన్నట్లుగా మనము వ్యవహరిస్తే మనలను మనము మరియు ఇతరులను కూడా వెర్రివారిగా చేస్తున్నాము. అయితే వేదాంతపరమైన ప్రతిపాదనలను అనుభావికంగా పరిశీలించడంలో ఒక అర్థము ఉంది. మన ఆలోచనలకు అనుకూలముగా మరియు ప్రతికూలముగా ఉన్నట్లుగా ఏ అనుభావిక ఆధారమును లెక్కిస్తామో అది మాత్రమే ప్రాముఖ్యమై ఉన్నది. క్రీస్తు యొక్క అనుచరులముగా ఆయన అనుసరించిన పరిశోధన ప్రమాణాలను వేదాంత శాస్త్రములో అనుసరించడానికి కూడా మనము కట్టుబడి ఉన్నాము. తన సొంత వేదాంతపరమైన ప్రకటనలను యేసు ఎలా నిర్ధారించుకోగలిగాడు? ఇతర వేదాంతపరమైన ప్రతిపాదనలను ఆయన ఎలా పరీక్షించగలిగాడు? ఖచ్చితముగా యేసు సాధారణ ప్రత్యక్షతపై ఆధారపడిను, అనగా సమస్త విషయములలో దేవుని ప్రత్యక్షతపై, పరిశుద్ధాత్మ యొక్క ప్రకాశముపై కూడా ఆయన ఆధారపడ్డాడు. మనము కూడా అలానే నేడు ఉండాలి. వేదాంతపరమైన ఆలోచనలను పరీక్షించడానికి పొరపాటు పడని లేఖనములే స్పష్టమైన మరియు అత్యంత అధికృతమైన మూలములయ్యున్నవని యేసు బోధించాడు. వేదాంతపరమైన ప్రకటనలను యేసు పరీక్షించాలని అనుకున్నప్పుడు అనుభావిక ప్రమాణము కొరకు ఆయన లేఖనములకు తిరిగాడు. ఉదాహరణకు మత్తయి సువార్త 15:7 పరిసయ్యుల యొక్క వేషధారణను యేసు సవాలు చేసినప్పుడు లేఖనములను చూపుతూనే వారిని సవాలు చేశాడు. అక్కడ మనము ఈ మాటలను చదువుతాము. వేషధారులరా, యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి, స్వయాన దేవునినే యేసు పరిశోధన నాలములో పెట్టలేదు గాని వేదాంతపరమైన ఆలోచనలను మాత్రం ఆయన పరీక్షించాడు. లేఖనం యొక్క అనుభావిక ప్రమాణముతో జాగ్రత్తగా పరిశీలిస్తూ వేదాంతపరమైన ప్రతిపాదనలను ఆయన కొలిచాడు. క్రీస్తు అనుచరులముగా ఎటువంటి అనుభావిక ధృవీకరణ లేకుండా దేవుని గురించిన ఆలోచనలను వేదాంత శాస్త్రం ప్రతిపాదిస్తుంది అనే నిందను మనము అంగీకరించకూడదు. క్రైస్తవుని కోణంలో ఉండి చూస్తే క్రమబద్ధ వేదాంత శాస్త్రం యొక్క ప్రకటనలు ధార్మికమైన మనోభావాల వ్యక్తీకరణముల కంటే మిన్నయ్యున్నవి. లేఖనము అనబడే అనుభావిక పరిశోధన ద్వారా అవి నిరూపించబడతాయి లేదా రద్దు చేయబడతాయి. వేదాంతపరమైన ప్రతిపాదనలు అనగా ఏమిటి మరియు వేదాంత సత్యాలను వ్యక్తపరచుటకు చట్టబద్ధమైన మార్గములు ఎలా ఉన్నాయో మనము తెలుసుకున్న మీదట మూడవ పరిగణనను మనము చూడాలి. క్రమబద్ధ వేదాంత శాస్త్రమును నిర్మించుటలో వాటి యొక్క స్థానము. మునుపటి పాఠములలో మధ్యయుగపు వేదాంత పండితులు అరిస్టాటిల్ తత్వశాస్త్రముతో ప్రభావితులై అనుసరించిన అనేకమైన ప్రాధాన్యతలను ప్రొటెస్టెంట్ క్రమబద్ధ వేదాంత శాస్త్రము కూడా అనుసరిస్తుందని మనము చూశాము. ఫలితముగా క్రమబద్ధమైన వేదాంత శాస్త్రమును నిర్మించుటకు నాలుగు ప్రధాన అడుగులు అవసరమై ఉన్నవి: సాంకేతిక పదాల ఏర్పాటు, ప్రతిపాదనల ఏర్పాటు, సైద్ధాంతిక ప్రకటనలు మరియు నమ్మకాల సమగ్ర వ్యవస్థ. ఇప్పుడు ఈ విధంగా మాట్లాడడం అనేది కొంతమేర కృత్రిమంగానే ఉంటుంది అని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అన్ని సమయములలో ఈ అడుగులన్నింటిలో కూడా క్రమబద్ధీకులు పాలు పంచుకుంటారు. కానీ స్పష్టత కొరకు ఈ ప్రయత్నములోని అత్యంత సులువైన విషయాల నుండి సంక్లిష్టమైన విషయాలకు కదులుచున్న ఒక ప్రక్రియగా దీనిని గురించి ఆలోచించుట సహాయపడుతుంది. కనీస స్థాయిలో క్రమబద్ధ వేదాంత శాస్త్రమునకు ప్రధానమైన నిర్మాణపు బండలను ఈ వేదాంతపరమైన సాంకేతిక పదాలే అందిస్తాయి. జాగ్రత్తగా నిర్వచించబడని అంత్యప్రత్యయముతో ఒక మంచిదైన క్రమబద్ధ వేదాంత శాస్త్రమును నిర్మించడం చాలా కష్టం. ఈ విధానములో రెండవ అడుగు ప్రతిపాదనలను ఏర్పరచడం. క్రమబద్ధతలకు ఈ సాంకేతిక పదాలు అనునవి పునాది బండలుగా ఉన్నాయని మనము భావిస్తే, ఆ సాంకేతిక పదములపై మరింత విపులంగా వివరించే వరుసల క్రమంగా ఈ ప్రతిపాదనలను గూర్చి సరిగా ఆలోచించవచ్చు. దేవుని గూర్చిన మరియు ఆయనతో అనుబంధములోని సృష్టిని గూర్చిన ప్రకటనలు చేయడం ద్వారా క్రమబద్ధ వేదాంత పండితులు ఈ బండల వరుసలను సృష్టిస్తారు. ప్రతిపాదనలను బండరాళ్ల వరుసలుగా మనము ఆలోచించినట్లయితే గనుక, అప్పుడు సైద్ధాంతిక ప్రకటనలను ఈ ప్రతిపాదనల వరుసల నుండి నిర్మించబడిన గోడల్లోని భాగములుగా కానీ లేదా గోడలు మొత్తముగా కానీ వివరించవచ్చు. మరియు ఆఖరిగా సైద్ధాంతిక ప్రకటనల నుండి పూర్తి నిర్మాణమును వేదాంత పండితులు నిర్మించుటను ఈ విధమైన వేదాంత శాస్త్ర విధానము సూచిస్తుంది. క్రమబద్ధ వేదాంత శాస్త్ర నిర్మాణములో ఈ ప్రతిపాదనలు కలిగి ఉన్న ప్రధాన స్థానమును ఈ సారూప్యత సూచిస్తుంది. క్రమబద్ధ వేదాంత శాస్త్రము అని పిలువబడు ఒక సంపూర్ణ భవంతిలో భాగము అయ్యే విధముగా జాగ్రత్తగా పరచబడిన బండరాళ్ల వరుసలు అవి. ఉదాహరణకు, త్రిత్వములో యేసు రెండవ వ్యక్తి అనే వాక్యమును తీసుకోండి. ఈ ప్రకటన కనీసం రెండు సాంకేతిక పదాలను కలిగి ఉంది, వ్యక్తి మరియు త్రిత్వము అనేవి. కానీ ఈ పదములను మరియు సంబంధిత భావాలను ఈ ప్రతిపాదన పొంతన లేనివిగా వదలదు. కానీ యేసును గూర్చిన సూటి అయిన వాస్తవిక ప్రకటనలలోనికి అవి తీసుకుని రాబడ్డాయి. ఇప్పుడు ఇవి మరియు ఇతర ప్రతిపాదనల నుండి త్రిత్వమును గూర్చిన పూర్తిస్థాయి సిద్ధాంతమును నిర్మించుటకు క్రమబద్ధ వేదాంత పండితులు పూనుకుంటారు. మరియు త్రిత్వమును గూర్చిన సిద్ధాంతము దేవుని గూర్చిన సిద్ధాంతములో భాగమయ్యున్నది. మరియు ఇది సంపూర్ణ క్రైస్తవ వేదాంత శాస్త్ర వ్యవస్థ యొక్క భవంతిలో గోడగా ఉంది. క్రమబద్ధ వేదాంత పండితులు వేదాంత శాస్త్రమును గూర్చి చర్చించున్నప్పుడు లేదా వ్రాయునప్పుడు వారు అన్ని విధములైన అలంకారిక ప్రశ్నలను అడుగుతుంటారు అనేది జ్ఞాపకముంచుకోవడం మంచిది. వారు ఆలోచనలను ప్రతిపాదించి వాటికి ఆధారముతో మద్దతు చూపుతారు. ఇతరుల ఆలోచనలకు వారు మద్దతిచ్చి వాటిని పరీక్షిస్తారు. వారు అలంకారిక ప్రశ్నలు అడుగుతారు. ఆ ఆలోచనల చారిత్రక పురోగతిని జాడతీస్తారు. వారు ప్రేరణలను ఎత్తిచూపి వివిధ ఆలోచనల భావార్థక మరియు అభావార్థక పర్యవసానాలను చూపుతారు. సుదీర్ఘమైన అలంకారిక ప్రశ్నల అమరిక వారి వేళ్ల మీదనే ఉంటుంది. కానీ వేదాంతపరమైన ప్రతిపాదనలు క్రమబద్ధతలలో మనము కనుగొనే అన్ని వివరణలను, వాదనలను, ప్రతివాదనలను మరియు ఒప్పంద పద్ధతులను కలిగి ఉంటాయి. మరియు క్రమబద్ధ వేదాంత శాస్త్రమును నిర్మించు క్రమములో ఒక అవసరమైన భాగమును ఇవి ఏర్పరచుతాయి. క్రమబద్ధతలలోని ప్రతిపాదనలపై మనకు ఇప్పుడు ఒక సాధారణమైన ధోరణి కలిగినది గనుక మన రెండవ ప్రధాన అంశమునకు తిరుగుదాము. వేదాంతపరమైన ప్రతిపాదనల ఏర్పాటు. తమ తమ వేదాంత శాస్త్రమును నిర్మించుటకు సహాయపడే వేదాంతపరమైన ప్రతిపాదనలను క్రమబద్ధ వేదాంత పండితులు ఎలా ఏర్పరుచుతారు? ప్రతిపాదనలను సృష్టించుటకు అనుభవజ్ఞులైన వేదాంత పండితులు అనుసరించు విధానములు చాలా సంక్లిష్టమైనవిగా ఉన్నాయి. కాబట్టి అవి ఎలా సృష్టించబడ్డాయో మనము చూస్తుండగా మన చర్చ కొంతమేరకు కృత్రిమంగానే ఉంటుంది అనే విషయాన్ని మదిలో ఉంచుకోవాలి. అయినప్పటికీ ఈ విధానాలలోని ప్రాముఖ్య అంశాలలో కొన్నింటిని మనము చూపుతాము. మరియు ఇవి మరింత బాధ్యతగా క్రమబద్ధ వేదాంత శాస్త్రమును నిర్మించుటకు మనకు సహాయపడతాయి. మనము రెండు ప్రధాన దిశలలో చూస్తాము. మొదటిగా క్రమబద్ధీకులు తత్వశాస్త్రముతో వ్యవహరించు విధానములో ఏర్పడే ప్రతిపాదనలను చూద్దాము. మరియు రెండవదిగా పరిశుద్ధ గ్రంథము నుండి క్రమబద్ధీకులు ప్రతిపాదనలను ఏర్పరిచే విధానమును క్షుణ్ణముగా చూద్దాము. క్రమబద్ధ వేదాంత శాస్త్రములోని అనేక ప్రతిపాదనలు నిజానికి తత్వశాస్త్రము నుండే వస్తాయి అనే విషయాన్ని మొదటిగా మనము గమనించాలి. సంఘపితరుల కాలంలో నవీన ప్లాటోవాదం యొక్క అనేక భావనలు లేఖనములకు కూడా అన్వయింపబడతాయి అని అనేక మంది వేదాంత పండితులు నమ్మారనే విషయాన్ని మునుపటి పాఠము నుండి మీరు జ్ఞాపకము చేసుకోవచ్చు. కాబట్టి ఆ తత్వశాస్త్రము ధోరణిలోనే వారు తమ నమ్మకాలను వ్యక్తపరిచారు. మధ్యయుగంలో అరిస్టాటిల్ యొక్క తత్వశాస్త్రము లేఖనములకు అనేకమైన ప్రత్యేక మార్గములలో అన్వయింపబడుతుంది అని క్రైస్తవ పండితులు అనేకులు నమ్మారు. కాబట్టి వారు చెప్పిన అనేక సంగతులు అరిస్టాటిల్ యొక్క ఆలోచనలచే మలచబడ్డాయి. మరియు ప్రొటెస్టెంట్ క్రమబద్ధ వేదాంత శాస్త్రములో కూడా మంచికైనా చెడుకైనా ప్రాముఖ్యమైన ధోరణులను అనేకమైన ఆధునిక తత్వశాస్త్రములు అందించాయి. ఫలితముగా క్రమబద్ధ వేదాంత శాస్త్రములో అగుపడే అనేక ప్రకటనలు తాత్విక చర్చల నుండి వచ్చినవే. ఇప్పుడు అనేకమైన ప్రతిపాదనలు ఇట్టి తాత్విక మూలాలు కలిగి ఉన్నాయి అనే విషయాన్ని గమనించి మనము జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే లేఖనములు తత్వశాస్త్రమును గూర్చి హెచ్చరిక చేస్తూనే వాటిని ప్రయోగించమని ప్రోత్సహిస్తున్నాయి. ఒక ప్రక్కన మొదటి కొరింథీ పత్రిక 1:20 వంటి వచనాలను వినాలి. అక్కడ పౌలు క్రైస్తవేతర తత్వశాస్త్రమును వెక్కిరించాడు. జ్ఞాని ఏమయ్యను? శాస్త్రి ఏమయ్యను? ఈ లోకపు తర్కవాది ఏమయ్యను? ఈ లోక జ్ఞానమును దేవుడు వెరితనముగా చేసియున్నాడు గదా. క్రైస్తవ వేదాంత శాస్త్రమునకు మరియు క్రైస్తవేతర తత్వములకు మధ్య గల వ్యత్యాసమును క్రైస్తవ వేదాంత పండితులు గుర్తుంచుకోవడం చాలా అవసరం. కానీ అదే సమయంలో అపోస్తలుల కార్యములు 17:27-28 పౌలు క్లియాంతాస్ మరియు ఎరెతాస్ అనే గ్రీకు తాత్విక కవుల మాటల నుండి ఉల్లేఖించడం ద్వారా తాత్విక ఆలోచనల ప్రయోగమును గూర్చి ఒక భావార్థకమైన వైఖరిని వెల్లడి చేశాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరుల్లో కొందరునూ చెప్పుచున్నారు. ప్రమాదములను గూర్చి మనము కొంత జాగ్రత్త వహించవలసి ఉన్నప్పటికీ, క్రైస్తవ వేదాంత పండితులు వివిధమైన తత్వములతో పరస్పరం సంబోధించడం అనేది సరైనదే అని ఈ వాక్యము వెల్లడి చేస్తుంది. పౌలు ఏథెన్స్ పట్టణంలో ఉన్నప్పుడు చేసినట్లుగా తాత్విక చర్చల నుండి వెడలే వేదాంతపర ప్రకటనలను ఇముడ్చుకోవడము అనే విషయంలో కూడా వారు సరైన పని చేస్తున్నారు. ఈ తాత్విక మూలాల విషయంలో మనము జాగ్రత్త వహించవలసి ఉన్నను క్రమబద్ధతలలో వేదాంత ప్రతిపాదనలకు బైబిల్ అనేది చాలా ప్రాముఖ్యమైన వనరు. ఈ కారణము చేత బైబిల్ బోధించు దాని నుండి క్రమబద్ధీకులు ఎట్లు తమ వేదాంత ప్రకటనలను ఏర్పరచుకుంటారో అనే విషయముపై మనము ప్రత్యేక దృష్టి ఉంచాలి. ఈ ఉద్దేశము కొరకు మనము మూడు దిశలలో చూద్దాము. మొదటిగా ఈ విషయంలో క్రమబద్ధీకులు ఎదుర్కొన్న సవాళ్లను ముందుగా పరిశీలిద్దాం. రెండవదిగా వాస్తవికతల క్షయకరణ అని మనము పిలిచే ఒక విధానము ద్వారా ఈ సవాళ్లలోని ఒక కోణమును క్రమబద్ధీకులు ఎలా అందుకుంటారు అనేది చూస్తాము. మూడవదిగా ఈ సవాళ్లలోని మరొక కోణమును క్రమబద్ధీకులు వాస్తవికతల సమాకలనము ద్వారా అందుకుంటారు అనేది అన్వేషిస్తాము. మొదటిగా బైబిల్ నుండి క్రమబద్ధీకులు ప్రతిపాదనలను ఏర్పరచుకునిచుండగా ఎదుర్కొనే సవాళ్లను ఒకసారి చూద్దాం. క్రమబద్ధతలను వేదాంత శాస్త్ర విద్యార్థులు మొదటిగా చదవడం ఆరంభించినప్పుడు పరిశుద్ధ గ్రంథము నుండి వేదాంతపరమైన ప్రతిపాదనలను సృష్టించడం అనేది చాలా సులువైన విషయమని వారు భావిస్తుంటారు. కేవలం బైబిల్ ఏమి చెబుతుందో దానిని మనము తిరిగి చెప్తే సరిపోతుంది అని వారు అనుకుంటారు. కొన్నిసార్లు ఇది నిజమే, ఎందుకంటే బైబిల్లో కూడా కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయి, కానీ అనేకమైన ప్రాముఖ్యమైన సవాళ్లు కూడా ఉన్నాయి. మానవుని పరిమితులు మరియు పాపం యొక్క పర్యవసానములతో పాటుగా వేదాంత ప్రతిపాదనలను ఏర్పరచడానికి లేఖనములు కనీసం రెండు సవాళ్లు కలిగి ఉన్నాయి. బైబిల్లో ఉన్న సాహిత్య రకముల వలన ఒక సమస్య తలెత్తుతుంది, మరియు రెండవ సవాలు బైబిల్లోని సిద్ధాంతముల అమరిక వలన తలెత్తుతుంది. లేఖనములలోని సాహిత్య రకముల వలన క్రమబద్ధీకులు ఎదుర్కొంటున్న కష్టాలను మొదటిగా పరిగణించండి. ఒకే విధమైన సాహిత్యమును మరలా మరలా పునరావృత్తము చేస్తున్న చదునైన సాహిత్య పీఠము కాదు బైబిల్. కానీ బైబిల్ ఆద్యంతం అనేకమైన సాహిత్య రకాలు ఉంటాయి, మరియు ఒకదానితో మరొకటి లెక్కలేనని విధాలలో సంబంధం కలిగి కూడా ఉంటాయి. కథనము, చట్టము, పద్యభాగము, ప్రవచనము, పత్రిక అనే వాటి మిశ్రమము బైబిల్లో ఎక్కువగా ఉంది. ఇవి కొన్ని రకములు మాత్రమే. సమగ్రమైన ఈ సాహిత్య రకములలోనే వివిధములైన భావాలు ఇంకా ఉన్నాయి. ప్రకటనలు, ఆజ్ఞలు, ప్రశ్నలు, ఫిర్యాదులు, ప్రోత్సాహకాలు, ఆశ్చర్యార్థకాలు, ఉల్లేఖనాలు, జాబితాలు, కట్టడలు, బిరుదులు, సాంకేతిక నిర్దేశాలు, సంతకాలు, ఇలా చాలా ఉన్నాయి. ఈ జాబితా అలా కొనసాగుతూనే ఉంటుంది, మరియు ఈ రకాలతోనే లెక్కలేనని భాషా భాగాలు మరియు ఇతర సాహిత్య సూక్ష్మభేదాలు వివిధ మార్గములలో లేఖనములకు కమ్మదనమనిస్తున్నాయి. ఈ గొప్ప సాహిత్య రకములు వేదాంతపరమైన ప్రతిపాదనల ఏర్పాటును చాలా క్లిష్టతరము చేస్తాయి. కేవలము ఒకే సూటి అయిన ప్రతిపాదనను కలిగి ఒక వేదాంత సత్యము తర్వాత మరొక సత్యమును ఊరకే పొందుపరుస్తున్న ఒక పుస్తకముగా బైబిల్ను గూర్చి ఒక క్షణం ఆలోచించండి. ఇదే గనుక నిజమైతే క్రమబద్ధ వేదాంత శాస్త్రములో బైబిల్ను వినియోగించడం అనేది చాలా సునాయాసమవుతుంది. కానీ లేఖనము అలా లేదు కదా, అది సాహిత్యపరంగా భిన్నత్వం కలిగి ఉంది. గొప్ప సాహిత్య భేదములతో క్రమబద్ధ వేదాంత పండితులు తమ వేదాంతమును వ్యక్తపరచుటకు మొగ్గు చూపుతున్నారని ఒకసారి ఆలోచించండి. వారి వేదాంత శాస్త్రాలు పద్యములతో, కథనములతో, ఆజ్ఞలతో, పత్రికలతో, సనుగులతో, భాషా భాగాలతో మరియు మున్నగు వాటితో నిండుకొని ఉండడం ఊహించండి. ఇలా జరిగితే మరొకసారి లేఖనమును మరియు క్రమబద్ధతలను సమర్పించడం అనేది ఒకదానితో ఒకటి చక్కగా అమర్చబడుతుంది. కానీ ఇలా కూడా లేదు పరిస్థితి. వాస్తవం ఏమంటే, బైబిల్ అనేది సాహిత్యపరముగా భిన్నముగా ఉంది. కానీ బైబిల్ యొక్క బోధను దాదాపు ప్రతిపాదనలలోనే క్రమబద్ధీకులు వ్యక్తపరుస్తున్నారు. ఫలితముగా బైబిలులో వారు ఎదుర్కొంటున్న అనేకమైన మునుపటి సాహిత్య రకాలను కుదించి ప్రత్యేకమైన ఒక భావ వ్యక్తీకరణగా క్రమబద్ధీకులు దానిని మలచాల్సి ఉంటుంది. క్రమబద్ధ వేదాంత పండితులు ఎదుర్కొంటున్న అత్యంత గొప్పదైన సవాళ్లలో ఈ భేదం అనేది ఒకటి. క్రమబద్ధ వేదాంత పండితులకు లేఖనము అందిస్తున్న రెండవ సవాలు ఏమంటే, దాని సిద్ధాంతములను అది అమర్చే లేదా అమర్చకుండా అలానే ఉంచే పద్ధతి. ఒక మాటలో చెప్పాలంటే, సంపూర్ణమైన వివిక్త భాగములలో ప్రత్యేక అంశాలను లేఖనాలు చర్చించడం లేదు. కానీ ఒకే అంశము చాలాసార్లు ముక్కలు ముక్కలుగా అక్కడక్కడ బైబిల్ మొత్తములో చర్చించబడింది. లేఖనం యొక్క ఈ లక్షణము కూడా క్రమబద్ధ వేదాంత పండితులను సవాలు చేస్తుంది. ఈ విషయంలో బైబిల్ వేరుగా ఉన్నదని ఊహించండి. ఒకే సమయంలో ఒకే సిద్ధాంతమును గురించి మాత్రమే అది చర్చిస్తుంది అనుకోండి. క్రమంగా ఒకే అంశమును క్షుణ్ణంగా చర్చించి ఆ తరువాత తదుపరి అంశమునకు బైబిల్ వెళ్తుంది అనుకోండి. ఇదే గనక జరిగితే బైబిల్లోని ప్రతి భాగమును క్రమబద్ధ వేదాంత పండితులు చదివి సునాయాసంగా ఆ సదరు భాగముపై ఆధారపడి వేదాంతపరమైన ప్రకటనలను ఏర్పరచుకొనగలుగుతారు. కానీ వాస్తవానికి దాని వేదాంత అంశాలను బైబిల్ ఈ విధంగా అందించడం లేదు. లేదా క్రమబద్ధ వేదాంత పండితులు తక్కువ క్రమాన్నే కలిగి ఉన్నారు. ఒక సమయంలో విషయమును గూర్చి కొద్దిగా మాత్రమే చెప్తున్నారు అని అనుకోండి. మరియు మొదటి సిద్ధాంతం యొక్క రెండవ చిన్న భావాన్ని చర్చించేదానికి ముందు ఇతర సిద్ధాంతములను ముక్కలు ముక్కలుగా చర్చించి ఆ తరువాత ప్రధాన సిద్ధాంతమునకు వెళ్తున్నారు అనుకోండి. ముక్కలు ముక్కలుగా విషయాన్ని చర్చించుటలో వారు సంతృప్తి చెందితే అప్పుడు లేఖనములతో పనిచేయడం వారికి బహుశా సులువవుతుందేమో. కానీ నిజానికి క్రమబద్ధీకులు చేయాలనుకుంటున్నది ఇది కాదు. లేఖనముల యొక్క బోధలను సాధ్యమైనంత వరకు సంపూర్ణముగా మరియు క్రమముగా సమర్పించాలనేదే వారి ఆశ. ఫలితముగా లేఖనములలోని అన్ని స్థలాల నుండి సమాచారమును కలుపుటకు వారు కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. వేదాంతపరమైన అంశాల కోణాలను లేఖనము వివిధ విధాలలో వివిధ స్థలాలలో స్పృశిస్తుంది. మరియు వేదాంతమును సమర్పించునట్టి బైబిల్ యొక్క ఈ లక్షణము క్రమబద్ధ వేదాంత పండితులకు మరొక గొప్ప సమస్యగా ఉంది. లేఖనములతో పనిచేయుచుండగా క్రమబద్ధీకులు ఎదుర్కొంటున్న రెండు సవాళ్లను ఇప్పుడు మనము చూచాము గనుక వాస్తవికతల క్షయకరణ అనే క్రమం వైపు మన దృష్టిని మళ్లించుదాము. బైబిల్లోని సాహిత్య భిన్నత్వమును అధిగమించుటకు క్రమబద్ధీకులు ప్రయోగించిన వ్యూహము ఇది. సులువైన పదాలలో బైబిల్లోని వాక్యభాగాలు బోధిస్తున్న వేదాంతపరమైన వాస్తవాలపై దృష్టి నిలుపుతూ మరియు ఇదే వాక్యభాగంలోని ఇతర కోణములను ప్రక్కన పెట్టే ప్రక్రియనే వాస్తవికతల క్షయకరణము అంటాము. సాధారణముగా మానవ భాషలో జరుగుతున్నట్లుగా బైబిల్లోని వాక్యభాగాలు తమ చదవరులపై విభిన్నములైన ప్రభావములు చూపినట్లు రూపొందించబడ్డాయి. అవి తెలియజేశాయి, ప్రేరేపించాయి, నిందించాయి, పురికొల్పాయి, ఆదేశించాయి, ప్రోత్సహించాయి, నిరుత్సాహపరిచాయి, ఆనందం కలిగించాయి, కలవరపెట్టాయి, సరిదిద్దాయి, శిక్షణ ఇచ్చాయి, సులభతరం చేశాయి, ఆశీర్వదించాయి, శపించాయి, ఆలోచనలను రేకెత్తించాయి మరియు ఇలా అనేక విషయములను చేశాయి. బైబిల్లోని అన్ని వాక్యభాగాలు ఈ పైన వాటినన్నిటినీ ఎల్లవేళలా మరియు సమానమైన ఉద్ఘాటనతో చేయుటకు రూపించబడలేదు. కానీ ప్రత్యేకమైన పరిమాణములో ఉన్న ప్రతి ఒక్క బైబిల్ వాక్యభాగము వివిధమైన ప్రభావములు కలిగించున్నట్లుగా రూపొందించబడింది. కానీ క్రమబద్ధ వేదాంత పండితులు తమ దృష్టిని ప్రత్యేకంగా కాకపోయినా ప్రధానంగా లేఖనములో బోధింపబడిన వేదాంత సత్యాలపై నిలుపుతారు. వేరొక మాటలలో చెప్పాలంటే క్రమబద్ధీకులు వారి ఏకాగ్రతను వాస్తవిక పరిగణనలకు మాత్రమే అందుబాటులో ఉంచుతారు. కాగా బైబిల్ వాక్యములోని ఇతర లక్షణాలు అధికముగా గుర్తింపబడకుండానే ఉంటాయి. ఇప్పుడు బైబిల్ వాక్య భాగాలు వాస్తవిక ప్రకటనలను చేయుటకు ప్రధానంగా రూపించబడినప్పుడు దాని వాస్తవాలకు లేఖనమును కుదించున్నట్టి ప్రక్రియ సాధారణంగా సూటిగా ఉంటుంది. ఈ పరిస్థితులలో బైబిల్ వాక్యభాగంలో ఉంచబడిన వ్యక్తమైన మరియు అవ్యక్తమైన సత్యాలను క్రమబద్ధీకులు సులువుగా గమనిస్తారు మరియు వారి చర్చలకు సంబంధించిన సత్యాలపై మాత్రమే దృష్టిస్తారు. సత్యాలపై దృష్టి పెట్టి వాక్యభాగముగా 2 తిమోతి 3:16 ఉదాహరణగా తీసుకోండి. అక్కడ పౌలు చెప్పాడు, దైవావేశము కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఇప్పుడు సమగ్ర నేపథ్యంలో బైబిలును గుర్చిన సత్యాల పట్టీలా ఉండుటకు మాత్రమే గాక మరి ఎక్కువగా ఉండుటకు ఈ వచనము రూపించబడినదని మనము చెప్పగలము. లేఖనములకు జాగ్రత్తతో కూడిన శ్రద్ధను ఇచ్చినట్లు తిమోతికి ప్రేరణ కలిగించడానికి ఈ వచనమును పౌలు దీని ముందు ఉన్న సందర్భానికి జోడించాడు. తక్కువలో తక్కువగా చూస్తే లేఖనముల పట్ల తనకు గల సమర్పణలను పునరుద్ధరణ చేసుకునుటకు, తిమోతిని ప్రోత్సహించుటకు మరియు ప్రేరేపించుటకు ఈ వచనము రూపొందించబడినది. కానీ ఈ సంక్లిష్టమైన రూపమును గుర్చిన ప్రధాన కోణము అనేక స్పష్టమైన వేదాంత ప్రకటనలను చేయడానికి ఇవ్వబడింది. ఈ వాస్తవికమైన వేదాంత ప్రకటనలయందు ఆసక్తి కలిగి ఉన్నారు గనుక ఈ వాక్యభాగమును క్రమబద్ధ వేదాంత పండితులు ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. ఈ వాక్యములోని స్పష్టమైన సత్యాలను ఒక సార్వత్రికమైన మరియు నిశ్చయాత్మకమైన ప్రతిపాదనల పరంపరలో క్రోడీకరించవచ్చు. లేఖనములన్నీయు దైవావేశం వలన కలిగినవి. లేఖనములన్నీయు ఖండించుటకు ప్రయోజనకరమై ఉన్నవి. లేఖనములన్నీయు తప్పుదిద్దుటకు ప్రయోజనమై ఉన్నవి. లేఖనములన్నీయు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నవి. ఈ వచనముచే స్పష్టముగా సంబోధించబడిన వాస్తవిక పరిగణనలను ఈ ప్రతిపాదనలు ప్రతిబింబిస్తున్నాయి. క్రమబద్ధీకులు ఆసక్తిని కలిగించున్నటువంటి అనేకమైన అవ్యక్త ప్రకటనలను కూడా ఈ వచనము హేతుబద్ధంగా చెబుతుంది. ఉదాహరణకు, దేవుడు తన చిత్తమును తెలపాలని ఆశిస్తున్నాడు అని మనం చెప్పడం సరియైనదే. లేఖనముల పట్ల ఆసక్తిని చూపుట అనేది పరిశుద్ధపరచబడుటకు చాలా ప్రాధాన్యం అని కూడా ఈ వాక్యం చెబుతుంది. పాత నిబంధనలోని వాక్యములను గూర్చి మాత్రమే పౌలు ప్రత్యేకంగా ఇక్కడ చెప్పినప్పటికీ క్రొత్త నిబంధన లేఖనములు కూడా ప్రేరేపితమైనవి మరియు ఈ విధాలలో ప్రయోజనకరమైనవే అని ఆయన చెబుతున్నాడు. ఈ స్పష్టమైన మరియు అవ్యక్తమైన వేదాంత సత్యములను విశదపరిచిన తరువాత అనేకమైన వేదాంత అంశాలను పరిగణించున్నప్పుడు వాటిని వివరించుటకు మరియు సమర్థించుటకు కూడా ఈ సత్యాలను క్రమబద్ధీకులు ఉపయోగించగలుగుతారు. మీరు ఊహించగలుగుతున్నట్లుగా లేఖన సిద్ధాంతమును గురించిన ప్రకటనలకు మద్దతు తెలుపుటకు క్రమబద్ధ వేదాంత శాస్త్రంలో తరచూ ఈ వాక్యము కనబడుతుంది. ఉదాహరణకు, రాబర్ట్ రేమండ్ రచించిన క్రమబద్ధ వేదాంత శాస్త్రము 2వ అధ్యాయములో లేఖనములు పొరపాటు లేనివి అనే తన వాదనకు మద్దతుగా ఆయన 2 తిమోతి 3:16 సూచించాడు. అక్కడ ఆయన ఈ విధంగా వ్రాశాడు, బైబిలు రచయితల ద్వారా ప్రేరేపణతో మానవులకు దేవుడిచ్చిన లిఖితపూర్వక దేవుని వాక్యము పొరపాటులే లేనిది అని బైబిలు రచయితలు చెప్తుంటారు. క్రమబద్ధతలలో ఈ వచన ప్రయోగము ఈ విధముగా ఉంటుంది అనుటకు ఈ పై వాక్యమే ఆధారమై ఉన్నది. కానీ 2 తిమోతి 3:16 బోధించిన స్పష్టమైన మరియు అవ్యక్తమైన వేదాంత సత్యములు ఇతర సంప్రదాయ వేదాంత అంశాలను కూడా ప్రస్తావిస్తాయి. ఉదాహరణకు, దేవుడు తనను తాను మానవాళికి బయలుపరుచుకున్నాడు గనుక దేవుడు కరుణామయుడు అనుటకు ఆధారముగా ఈ వాక్యభాగమును సరైన వేదాంత శాస్త్ర పరిభాషలో చెప్పవచ్చు. సంఘములో లేఖన పఠనం మరియు బోధ అనేవి కృప పొందుటకు సాధకములు అనే విషయాన్ని స్థాపించుటకు వారు ఈ వాక్యమును సంఘమును గూర్చిన సిద్ధాంతములో కూడా వాడగలరు. బైబిల్లోని ప్రవచనాల యొక్క వాస్తవికతను స్థిరపరచుటకు వారు ఈ వచనమును అంత్యదినములను గూర్చిన సిద్ధాంతములో కూడా వాడగలరు. ఇలా అనేకమైన సాధ్యతలు ఉన్నాయి. వేదాంతపరమైన ప్రతిపాదనలను పోలి ఉన్న బైబిల్ వాక్యభాగాలతో వాస్తవికతల క్షయకరణ అనే ప్రక్రియ చాలా సులువుగా ఉంటుంది. దేవుడు సమస్తమును సృజించాడు అని ఆదికాండము 1:1 మనం చదివినప్పుడు దేవుడు సృష్టికర్త అనే విషయాన్ని గమనించడం కష్టం కాదు. దేవుని ఎదుట శరాపులు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిజ్ఞానాలు చేశాయని యెషయా గ్రంథం 6:3 చదివినప్పుడు దేవుడు పరిశుద్ధుడు అని చెప్పడం చాలా తేలిక. క్రియల మూలముగా కాక విశ్వాసము ద్వారానే మనం నీతిమంతులముగా తీర్చబడతాము. అని రోమాపత్రిక 3:28 చదివినప్పుడు రక్షణ శాస్త్రంలోని చర్చలోనికి ఈ వాక్యమును మనం తీసుకుని రావచ్చు. క్రమబద్ధ వేదాంత శాస్త్రములోనికి సునయాసముగా తీసుకుని రాబడగల అనేకమైన ప్రకటనలను లేఖనములోని వాక్యాలు చేస్తున్నాయి. మరియు ఆశ్చర్యమేమీ లేకుండా ఈ విధమైన వాక్యభాగాల నుండి క్రమబద్ధీకులు తరచూ రూపిస్తుంటారు. కానీ బైబిల్లోని వాక్యభాగాలు వేదాంతపరమైన ప్రతిపాదనలను పోలినవిగా లేనప్పుడు వాస్తవికతల క్షయకరణ అనే ప్రక్రియ చాలా క్లిష్టంగా ఉంటుంది. ఆదర్శంగా ఈ పరిస్థితులలో ఈ వాక్యభాగములు బోధించున్నటువంటి సత్యములను గుర్తించడానికి ఈ వాక్యభాగముల సాహిత్య లక్షణములను గమనించుటకు క్రమబద్ధీకులు మిగుల జాగ్రత్తగా ఉంటారు. వివరించబడిన ఈ సత్యాలను అప్పుడు వారు వేదాంత శాస్త్రంలోని తమ చర్చలలో వాడతారు. ఉదాహరణకు కొన్నిసార్లు సామెతలు తేలికైన వేదాంత ప్రతిపాదనలుగా కనిపిస్తాయి, కానీ సామాన్యంగా అవి కాదు. మనము ఈ క్రింది మాటలను చదవగల సామెతల గ్రంథం 13:14 ఒకసారి చూడండి. నీ బాలురను శిక్షించుట మానుకొనకుము, బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును, బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదవు. ఈ సామెత రెండు వాస్తవికమైన ప్రకటనలను చేస్తున్నట్లుగా మొదటి చూపులోనే అనిపిస్తుంది. క్రమశిక్షణ గల ఒక బాలుని గురించి చెప్తూ వాడు చావకుండును అని అంటుంది. తన కుమారుని శిక్షించు తండ్రి ఆ కుమారుని పాతాళమునకు పోకుండా వాని ఆత్మను తప్పించును అని కూడా ఈ వచనము చెబుతుంది. కానీ సామెత రూపంలో ఇటువంటి వాక్యములు ఎన్నడూను సూటి అయిన ప్రతిపాదనలు అనబడవు. ఈ వచనములు సూటి అయిన ప్రకటనలు చేయడం కానీ లేదా క్రమశిక్షణ యొక్క ప్రభావమును గూర్చిన ఖచ్చితత్వమును గూర్చి కానీ ఏమీ చెప్పడం లేదని శ్రద్ధగల విశదకుడు చూస్తాడు. కానీ జ్ఞానము గల తండ్రులు తన పిల్లలను శిక్షించాలని ఈ వచనములు ప్రోత్సహిస్తున్నాయి. ఎంచేతనంటే తమ బిడ్డల జీవితాలలో క్రమశిక్షణ అనేది భావార్థకమైన ఫలితాలను తెస్తుంది. నిజానికి ఈ వచనముల మొదటి భాగము సూచిస్తున్నట్లుగా తండ్రులకు హెచ్చరికగా ఈ వచనములు ప్రధానంగా రూపించబడ్డాయి. నీ బాలురను శిక్షించుట మానకుము, వానిని కొట్టుము అని ఇక్కడ ముని చెప్తున్నాడు. తమ బిడ్డలను క్రమశిక్షణలో పెట్టాలని ఇక్కడ తండ్రులకు సలహా ఇవ్వబడింది. ఈ విషయాలను మదిలో ఉంచుకొని క్రమబద్ధీకులు అనేకమైన అవ్యక్త సత్యాలను సూచించగలరు. ఉదాహరణకు మానవ శాస్త్రమును గూర్చిన సిద్ధాంతము క్రింద బాలురు పాపాత్ములు అని చెప్పుటకు క్రమబద్ధీకులు ఈ వాక్యభాగమును వాడగలరు. పరిశుద్ధపరచబడుట అనే పరిభాషలో తల్లిదండ్రుల క్రమశిక్షణ పరిశుద్ధతలో ఎదుగుటకు రూపించబడింది అనే విషయాన్ని స్థాపించుటకు దీనిని వాడగలరు. ఆశ్చర్యమేమంటే అంత్యదినములను గూర్చిన సిద్ధాంతములో ఒక ఆలోచనకు మద్దతుగా కనీసం ఒక క్రమబద్ధ వేదాంత పండితుడు ఈ వాక్యమును వాడాడు. లూయిస్ బెర్కాఫ్ రచించిన క్రమబద్ధ వేదాంత శాస్త్రము 6:3 మృతుల పునరుద్ధానమును గూర్చిన సిద్ధాంతములోని ఒక అంశాన్ని వెలికి తెచ్చుటకు సామెతల గ్రంథం 23:14 వాడాడు. ఆయన ఈ విధంగా అన్నాడు, చర సమయమునకు మునుపు మృతుల పునరుద్ధానముపై నమ్మకము అనేది లేదు అని కొన్ని ఆధారాలు ఖచ్చితముగా చెప్తున్నాయి. పాతాళము నుండి విడిపించుటను గూర్చి మాట్లాడిన వాక్యభాగములలో ఇది సూచించబడింది. ఇక్కడ సామెతల గ్రంథము 23:14 పాతాళమునకు పోకుండా తన ఆత్మను తప్పించదవు అనే మాటలు పాత నిబంధన కాలములోని విశ్వాసులైన ఇజ్రాయేలీయులు మృతుల సాధారణ పునరుద్ధానమును విశ్వసించారు అనే విషయాన్ని సూచిస్తుంది అని చెప్పాడు. ప్రత్యేకమైన వాస్తవికతల క్షేకరణ ద్వారా బెర్కాఫ్ తమ బిడ్డలను శిక్షించాలని ప్రధానంగా తల్లిదండ్రులను ప్రోత్సహించుటకు ఇవ్వబడిన వాక్యభాగమును తీసుకుని అంత్యదినములకు చెందిన ఒక విషయమును బలపరుస్తున్నాడు. ఇప్పుడు కొన్నిసార్లు సత్యములపై దృష్టించడం అనేది ఇంకా కుదించున్నట్టిదిగా ఉంటుంది. ఉదాహరణకు క్రమబద్ధ వేదాంత పండితులు విషయములను సాధ్యమైనంత సూటిగా చెప్పడానికి చూస్తారు అనే విషయాన్ని మీరు జ్ఞప్తికి తెచ్చుకోవచ్చు. కాబట్టి ఒక వాక్యభాగము భాషాభాగమును ఉపయోగిస్తే నేరుగా ఆ భాషాభాగాలు ఏమి అర్థాన్నిస్తున్నాయో వివరించుటకు క్రమబద్ధీకులు ప్రయత్నిస్తారు. మిల్లార్డ్ ఎరిక్సన్ రచించిన క్రైస్తవ వేదాంత శాస్త్రము అనే పుస్తకం యొక్క 48 ఉన్న ఈ నాటకీయమైన వాస్తవిక క్షయీకరణను ఒకసారి చూడండి. అక్కడ దేవుని వాక్యమును కృపకు సాధకముగా ఆయన చూపాడు. బైబిల్ వాక్యభాగముల వర్గీకరణలో కనబడినటువంటి రూపకముల మరియు అలంకారముల పరంపరను ఆయన గుర్తించాడు. ఆయన మాటల్లో దేవుని వాక్యం యొక్క గుణమును మరియు ఉద్దేశమును చిత్రీకరించున్నటువంటి సాదృశ్యకముల సంపన్న పరంపర ఉంది. ఒక సుత్తి, ఒక అద్దము, ఒక విత్తనము, వర్షము మరియు మంచు, పాలు, బలమైన మాంసము, బంగారము మరియు వెండి, ఒక దీపము, ఒక ఖడ్గము మరియు అగ్ని. ఎరిక్సన్ ఈ సాదృశ్యములను ప్రస్తావించడము కూడా క్రమబద్ధ వేదాంత శాస్త్రములో కొంచెం అసాధారణమే. అయినప్పటికీ చదువరులపై ఈ సాదృశ్యములు చూపగల సంపన్నమైన ఊహాజనిక ప్రభావమును అన్వేషించడం కంటే వాస్తవికతల సేకరణ ద్వారా వాటిని ఆయన సులువైన తిన్నని ప్రతిపాదనలుగా సారాంశపరిచాడు అనేది మనము గమనించాలి. ఆయన మాటల్లో దేవుని వాక్యము బలమైనది మరియు ఒక వ్యక్తి జీవితములో అది గొప్ప కార్యమును చేయగల సామర్థ్యము గలది అనే ఆలోచనను ఈ సాదృశ్యములు తద్రూపముగా తెలియజేస్తున్నాయి. ఆయన అంచనాతో ఎవరైనా తీవ్రంగా విభేదించడం నేను ఊహించలేను, కానీ ఈ అంచనా సుదీర్ఘమైన వాస్తవికతల సేకరణ వలన కలిగినది అను విషయము కూడా స్పష్టముగా ఉంది. మరియు ఇది వారు నిరూపించిన సత్యమును సాదాగా చెప్పుట అను దాని కొరకు ఈ సాదృశ్యముల యొక్క విశాల ప్రభావమును ప్రక్కన పెట్టేస్తుంది. మీరు ఊహించగలుగుతున్నట్లుగా వాస్తవికతల సేకరణ అనే ప్రక్రియ అనేక వాక్యభాగములతో ఇలానే పనిచేస్తుంది. ఉదాహరణకు నిర్గమకాండము 20:3 మొదటి ఆజ్ఞలో ఆయనగాక వేరొక దేవుడు ఉండకూడదు అని దేవుడు చెప్పిన మాట నుండి సమస్త విధములైన అమానవీయ శక్తుల కంటే లేఖనములలో ఉన్న దేవుడు సర్వోన్నతుడు అనే విషయాన్ని మనం రాబట్టవచ్చు. దేవుని స్తుతించమని చెప్పే 105:1 దేవుడు స్తుతికి పాత్రుడు అనే విషయాన్ని చెప్పవచ్చు. తమ చదువురులపై బైబిల్ వాక్యభాగాలు పరివిధములైన ప్రభావములను చూపునట్లుగా రూపించబడినప్పటికీ క్రమబద్ధీకులు దాదాపు అన్ని వేళల్లో వాస్తవిక సమాచారంపై దృష్టించి సూటి అయిన వేదాంత ప్రతిపాదనలలో ఈ సత్యములను వివరిస్తుంటారు. వాస్తవికతల సేకరణ అనే ప్రక్రియ ద్వారా క్రమబద్ధీకులు బైబిల్ సాహిత్యములోని భిన్నత్వము అనే సవాలును అధిగమించగలిగారు. కానీ వాస్తవికతల సమాకలనము అని మనము పిలిచే ఒక ప్రక్రియ ద్వారా వారు బైబిల్లోని సిద్ధాంతాల అమరిక అనే సవాలును ఎదుర్కొనగలుగుతారు. కొన్ని ప్రత్యేకమైన అంశాలపైన లేఖనం యొక్క బోధలు బైబిల్ ఆద్యంతం చెదిరిపోయి ఉన్నవి గనుక క్రమబద్ధీకులు బైబిల్ మొత్తములో నుండి ఈ వాక్యభాగములను సంకలనము చేసి లేదా సేకరించి తమ ప్రతిపాదనలను ఏర్పరచగలుగుతారు. ఆదికాండములోని వాక్యభాగాలను రోమియోలకు వ్రాసిన పత్రికలోని వాక్యములతో లేదా యాకోబు పత్రికలోని వచనములను కీర్తనల భాగముతో లేదా మత్తయ్యలోని భాగములను ప్రకటన గ్రంథపు వచనములతో జతకట్టడం అనేది అసాధారణమైన పని కాదు. బైబిల్లోని చాలా భిన్నమైన భాగాల నుండి వాక్యములను సేకరించి ఒకదానితోనొకటి కలపవచ్చు, ఎందుకంటే అవి సంబంధితమైన వేదాంత సత్యాలను బోధిస్తాయి. లేఖనము యొక్క వివిధ భాగముల నుండి వాక్యములను సేకరించుట అనే ఈ ప్రక్రియ అనేకమైన విధాలను అనుసరించవచ్చు. కానీ సదాసీదత కొరకు ఇది చేయబడే రెండు ప్రధాన మార్గములను గూర్చి మనము మాట్లాడదాం. ఒక ప్రక్కన కొన్ని వాక్య భాగాలు సంకలనం చేయబడి సమకూర్చబడతాయి, ఎందుకంటే అవి ఒకే సత్యాలను పునరావృతపరుస్తుంటాయి. మరొక ప్రక్క కొన్ని వాక్య భాగాలు సంకలనం చేయబడి సమకూర్చబడతాయి, ఎందుకంటే అవి సంక్లిష్టమైన వేదాంత ప్రకటనను చేస్తాయి. ఈ రెండు ప్రక్రియలను ఒకసారి విపులపరచుదాము. మొదటి స్థానములో ఒకే మూల ఆలోచనను పునరావృత్తపరచునటువంటి వాక్యములను తీసుకునుట ద్వారా క్రమబద్ధీకులు తరచూ వేదాంత ప్రతిపాదనలను రూపిస్తుంటారు. దైనందిన జీవితంలో మనం అనేకసార్లు ఈ విధముగా ఆలోచిస్తుంటాము. కొంత డబ్బును మీరు పోగొట్టుకున్నారని మీరు అనుకోండి, మీరేం చేస్తారు? మీ జేబులో ఉన్న డబ్బును ఒకసారి లెక్కిస్తారు. అయినప్పటికీ ఇంకా తెలియకపోతే మీరు డబ్బు పోగొట్టుకున్నారో లేదో అని నిర్ధారించుకోవడానికి మీ దగ్గర ఉన్న డబ్బును మరలా మరలా లెక్కిస్తారు. నిజమే, అనేక విధాలుగా చూస్తే ఒకే విధమైన వేదాంత సత్యములను పునరావృత్తపరచు లేఖనములను సంకలనము చేయునప్పుడు క్రమబద్ధ వేదాంత పండితులు కూడా చేసేది ఇదే. ఒక వాక్యమును సరిగానే అర్థము చేసుకున్నారని వారు అనుకోవచ్చు. దాని నుండి ఒక నిజమైన వేదాంత ప్రతిపాదనను రూపించాం అని వారు విశ్వసించవచ్చు. కాబట్టి అదే ఆలోచనను వేరే చోట కూడా కనుగొనడం కుదురుతుందో లేదోనని వారు బైబిల్లోని అనేక భాగములను చూస్తారు. ఉదాహరణకు తన క్రమబద్ధ వేదాంత శాస్త్రము అనే పుస్తకము మొదటి భాగము 8వ అధ్యాయములో లూయిస్ బెర్కాఫ్ క్రీస్తు యొక్క దేవత్వమును గురించి చర్చించినప్పుడు ఈ విధముగా వ్రాశాడు. పరిశుద్ధ గ్రంథము కుమారుని యొక్క దేవత్వమును స్పష్టముగా ఉద్ఘాటిస్తుంది. అనేక మంది ఈ మాటను నిరాకరించారు అని బెర్కాఫ్కు తెలుసు గనుక ఒక వాక్యముతో మాత్రమే తన ఆలోచనను తెలియజేయలేదు. కానీ ఇదే వేదాంత సత్యము స్పష్టముగా యోహాను సువార్త 1వ అధ్యాయం 1వచనం, యోహాను సువార్త 20వ అధ్యాయం 28వ వచనం, రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం మరియు మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనాలలో కూడా ఉద్ఘాటించబడింది అని సూచించాడు. ఈ విషయంలో క్రొత్త నిబంధనలోని 5 వివిధ పుస్తకములకు చెందిన 5 వచనములు ఒకే రకమైన బోధనను పునరావృత్తపరుస్తున్నాయి గనుక బెర్కాఫ్ వాటిని సంకలనము చేశాడు. ప్రధానమైన సిద్ధాంతములకు ఊతనివ్వడానికి లేఖనములోని విభిన్నమైన వాక్యముల నుండి మద్దతును కూడగట్టుకోవాలనే నియమమును మనలో చాలామంది వినే ఉంటాము. ఒకే బైబిల్ వాక్యభాగమును అపార్థము చేసుకోవడం చాలా తేలిక కాబట్టి ఈ నియమమును అనుసరించవలసి ఉన్నది. ఒక వాక్యం యొక్క ప్రకటనను మనము సరిగా అర్థము చేసుకున్నాము అనడానికి ఒక మార్గము అదే వాక్యము బైబిల్లోని వేరే భాగములో కూడా పునరావృత్తమైందని చూపడం. ఇతర పాఠములలో నిశ్చయతా కిరీటాకృతి అని మనం పిలిచిన రూపమును ఉపయోగించి వేదాంత నిశ్చయతను గురించి మాట్లాడాము. ఏమి నమ్మాలో అనేది నిశ్చయించుటకు మాత్రమే బాధ్యత గల క్రైస్తవ వేదాంత పండితులు ఆసక్తి చూపటలేదు. కానీ తమ నమ్మకముల బలమును ఆ నమ్మకములకున్న ఆధారముల బలముతో సరితూగించడానికి కూడా వారు ఆసక్తి చూపుతున్నారు అని మనం గమనించాము. అనేక విధాలలో ఒకే విధమైన వేదాంత సత్యమును పునరావృత్తపరచు వచనములను సంకలనం చేయడానికి కారణం ఇదే. ఒక ప్రతిపాదనకు పునరావృత్త లేఖన మద్దతును మనము కనుగొనలేనప్పుడు ఆ ప్రతిపాదనపై గల మన నమ్మకాన్ని తగ్గించేసుకోవాలి. కానీ లేఖనములో ఒక సత్యము మరలా మరలా పునరావృత్తమవడం చూచినప్పుడు నమ్మకాన్ని దృఢపరచుకోవడానికి ఇది ఒక సాధారణ విధానమై ఉన్నది. పునరావృత్త సంకలనం ఎంతటి ప్రాముఖ్యమైనదైనప్పటికీ ఒక వేదాంత ప్రతిపాదనకు మిశ్రమ మద్దతు కూడబెట్టడానికి కూడా క్రమబద్ధీకులు బైబిల్ వాక్యభాగాలను సంకలనం చేస్తుంటారు. వేరొక మాటలలో చెప్పాలంటే బైబిల్ అద్యంతం క్రమబద్ధీకులు అనేకమైన వాస్తవిక ప్రకటనలను చూస్తారు మరియు పెద్దవైన బహుముఖ వేదాంత ఉద్ఘాటనలను చేయడానికి వీటిని సంకలనం చేస్తుంటారు. దైనందిన జీవితములోని ఒక ఉదాహరణతో ఈ మిశ్రమ సంకలనాన్ని ఉదాహరిద్దాము. నేను బయటకు వెళ్ళడానికి సిద్ధపడి ఉరుములు విని వర్షం పడబోతుందని అనుమానించాను అనుకోండి. ఆ సందేహమును ఎలా నివృత్తి చేసుకుంటాను? మంచిది, దానిని నివృత్తి చేయు వేరే విషయములను గమనించడం ఒక విధానము. నా స్నేహితుడు పరిగెత్తుతూ నీటిలో పూర్తిగా తడిచిపోయి లోనికి వస్తే బయట వర్షం పడుతుందని నాకు నిశ్చయమవుతుంది. నా స్నేహితుడు తన తడిసిన గొడుగును ఇస్తే బయట వర్షం పడుతుందని నాకు మరింత నిశ్చయమవుతుంది. మరియు బయట కుండపోత వర్షం కురుస్తుంది అని ఒకవేళ వాడు నాకు చెబితే నా సొంత గొడుగు నా చేతిలో లేకుండా బయటకు వెళ్ళనేకూడదు అని గట్టిగా నేను నిశ్చయించుకుంటాను. ఈ పరిశీలనలు అన్నీ పునరావృత్తములు కావు. నేను ఉరుము విన్నాను, తడిసి ముద్దైన నా స్నేహితుని చూచాను, తన గొడుగును తాకాను, మరియు నాకు స్పష్టమైన సమాచారం వచ్చింది. ఈ ఆధారములలో ప్రతి ఒక్కటి కూడా కొంత భిన్నమైన దానిని సూచిస్తుంది, మరియు ఇవన్నీ కలిసి నా సందేహము వాస్తవమే అనే విషయాన్ని ధృవీకరించే ఆధారాన్ని ఏర్పరచుతాయి. అనేక విధాలలో క్రమబద్ధీకులు కూడా ఇదే విధమైన మిశ్రమ సంకలనమును పాటిస్తారు. ఒక వాక్య భాగములో ఒక విషయం బోధించబడడం గమనిస్తారు, సంబంధితమైన వేరొక అంశము వేరొక వాక్యములో చెప్పబడుటను వారు గమనిస్తారు, తరువాత మరొక సంబంధితమైన విషయాన్ని మరొక వాక్యము బోధించడాన్ని చూస్తారు. తరువాత వారు ఈ సమాచారమంతటినీ సేకరించి ఈ వేదాంత సత్యములన్నిటి నుండి ఒక వేదాంత ప్రతిపాదనను రూపిస్తారు. ఈ ప్రక్రియ ఎలా పనిచేస్తుందో చూడాలంటే తన క్రమబద్ధ వేదాంత శాస్త్రము అనే పుస్తకము 1వ భాగము 8వ అధ్యాయములో క్రీస్తు దైవత్వమును గుర్చి బెర్కాఫ్ యొక్క చర్చను మరలా చూద్దాము. బైబిల్ గ్రంథము కుమారుని యొక్క దేవత్వమును స్పష్టముగా ఉద్ఘాటిస్తుంది అని ఆయన చెప్పినప్పుడు క్రీస్తు దైవికమైనవాడు అని చేయబడిన స్పష్టమైన ప్రకటనలు పునరావృత్తపరచబడడం ఆయన గమనించాడు అనే విషయాన్ని ఇప్పటికే మనము చూశాము. కానీ క్రీస్తు పూర్తిగా దైవికమైనవాడే అనే తన వేదాంత ప్రతిపాదన లేఖనం యొక్క అనేక భాగముల నుండి ఆయన సంకలనము చేసిన సంబంధితమైనవైనప్పటికీ భిన్నమైన ప్రకటనల ద్వారా మరింత బలపరచబడుతున్నాయి. ఈ విధముగా ఆయన కొనసాగించాడు. పరిశుద్ధ గ్రంథం ఇంకా దైవికమైన పేర్లను కూడా ఆయనకు వర్తింపజేస్తుంది, దైవికమైన లక్షణాలను ఆయనకు ఆరోపిస్తుంది, దైవికమైన క్రియలు చేసినట్లుగా ఆయనను చూపుతుంది, మరియు దైవికమైన ఆధారమును కూడా ఆయనకు ఆపాదిస్తుంది. క్రీస్తు కూడా దేవుడే అనే బెర్కాఫ్ యొక్క వాదన వ్యక్తిగతముగా ఈ ప్రకటనలలో దేనిపైనా ఆధారపడినది కాదు, కానీ ఈ వేదాంత ప్రకటనల మొత్తముపై ఆధారపడినదిగా ఉంది. బెర్కాఫ్ ఎందు నిమిత్తం ఇలా చేశాడో అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు. క్రీస్తు దైవికమైనవాడు అనే నమ్మకము లేఖనం యొక్క అనేక వ్యాఖ్యాతలచే సవాలు చేయబడింది. కాబట్టి కొన్ని వచనములు ఆయన దైవత్వమును దృఢపరుస్తున్నాయని మామూలుగా చూపితే సరిపోదు. ఈ వచనములను ఆయన సరిగానే అర్థము చేసుకున్నాడు అని ధృవీకరించుకోవడానికి ఇతర పరిగణనలను కూడా పరిశీలనలోనికి తీసుకున్నాడు. లేఖనములు క్రీస్తుకు దైవికమైన పేర్లను ఆరోపిస్తున్నాయి, దైవిక లక్షణాలను ఆయనకు ఆపాదిస్తున్నాయి, సర్వవ్యాప్తి మరియు సర్వజ్ఞాని వంటి మాటలు ఆయనకు అనువర్తింపజేస్తున్నాయి. సృష్టించడం మరియు సమస్తమును పోషించడం వంటి దేవుడే చేయగల కార్యములు క్రీస్తు కూడా చేసినట్లుగా మాట్లాడుతున్నాయి. కేవలం దేవునికి మాత్రమే చెందవలసిన గౌరవమును ఆయనకు కూడా ఇస్తున్నాయి. ఆరాధన మరియు ప్రార్థన వంటివి ఆయనకు కూడా ఆపాదిస్తున్నాయి అనే సత్యముల వంటివి. ఈ బైబిల్ వాస్తవిక ప్రకటనలు అన్నీ కూడా కలిసి వచ్చి బెర్కాఫ్కు వాస్తవికమైన వేదాంత ప్రతిపాదన ఉండినది అని చెప్పుటకు బలమైన ఆధారమును ఇస్తున్నాయి. క్రీస్తు దైవికమైనవాడు అనే ప్రతిపాదన కాబట్టి మొదటిగా బైబిల్ వాక్య భాగములలో చెప్పబడిన సత్యములపై వరకు మాత్రమే తమ దృష్టిని నిలపడం ద్వారా క్రమబద్ధ వేదాంత పండితులు లేఖనముల నుండి వేదాంతపరమైన ప్రతిపాదనలను చేస్తుంటారు. రెండవదిగా లేఖనము యొక్క అనేక భాగముల నుండి సంకలనము చేయడం ద్వారా వారు చేస్తుంటారు. ఈ విధానాల ద్వారా క్రమబద్ధీకులు లేఖనమునకు కట్టుబడి ఉండే వేదాంతపరమైన ప్రతిపాదనలను తాము రూపించుచున్నామనే నిశ్చయతను పొందగలుగుచున్నారు. వేదాంతపరమైన ప్రతిపాదనలను గూర్చి సామాన్య ధోరణిని మనము తెలుసుకున్నాం మరియు వాటిని క్రమబద్ధీకులు ఎలా ఏర్పరుస్తారో చూశాం. కాబట్టి ఇప్పుడు మూడవ ప్రధాన అంశానికి వెళ్ళడానికి మనము సిద్ధముగా ఉన్నాం. క్రమబద్ధ వేదాంత శాస్త్రములో వేదాంతపరమైన ప్రతిపాదనల యొక్క విలువలు మరియు ప్రమాదాలు. మనం ఈ విషయాన్ని అన్వేషిస్తుండగా ఈ పాఠ్యభాగములలోని మునిపటి పాఠం యొక్క సరళిని అనుసరిస్తూ క్రైస్తవ వేదాంత శాస్త్రమును నిర్మించుటకు అవసరమగు మూడు ప్రధాన మూలములపై ఈ ప్రతిపాదనల ప్రభావములను చూద్దాము. దేవుని యొక్క ప్రత్యేక మరియు సాధారణ ప్రత్యక్షతను ఆధారము చేసుకుని క్రైస్తవులు వేదాంత శాస్త్రమును నిర్మించవలసిన వారిగా ఉన్నారు అని మీరు జ్ఞాపకముంచుకునే ఉంటారు. ప్రధానంగా లేఖనముల వ్యాఖ్యానము ద్వారా ప్రత్యేక ప్రత్యక్షత యొక్క అవగాహన మనము పొందుకుంటాము. సమాజములో అనుబంధముల ద్వారా, ఇతరుల నుండి నేర్చుకున్నట ద్వారా, ప్రత్యేకముగా క్రైస్తవుల నుండి నేర్చుకోవడం ద్వారా మరియు క్రైస్తవ జీవనముపై దృష్టించడం ద్వారా, అనగా క్రీస్తు కొరకు జీవించు మన అనుభవాల ద్వారా సాధారణ ప్రత్యక్షతలోని ప్రాముఖ్య కోణములను దక్కించుకుంటాము. ఈ వనరులు చాలా క్లిష్టమైనవి గనుక వేదాంతపరమైన ప్రతిపాదనల యొక్క విలువలను మరియు ప్రమాదములను ఒక్కొక్క దానిని అన్వేషిద్దాము. మొదటిగా ప్రతిపాదనలు మరియు క్రైస్తవ జీవనమును చూద్దాము. రెండవదిగా సమాజములో పాలు పంపులు మరియు ప్రతిపాదనల సంబంధమును గురించి మాట్లాడదాము. మరియు మూడవదిగా లేఖన వివరణతో వాటి సంబంధమును గురించి పరిశీలించుదాము. క్రైస్తవ జీవనమును వేదాంత వనరును మొదట చూద్దాము. క్రైస్తవ జీవనము అనగా వ్యక్తిగతముగా పరిశుద్ధపరచబడుట అనే ప్రక్రియతో కూడుకున్నది మరియు ఇతర పాఠములలో మనము చూచినట్లుగా ఈ వ్యక్తిగత పరిశుద్ధత అనేది భావనలపై, ప్రవర్తనపై మరియు భావోద్వేగములపై కూడా చోటు చేసుకుంటుంది. లేదా మనము మునుపు చెప్పుకున్నట్లుగా ఆర్థోడాక్సీ, ఆర్థోప్రాక్సిస్ మరియు ఆర్థోపాథోస్ స్థాయిలు. పరిశుద్ధపరచబడుట అనే ఈ అంశములోని వివిధ కోణములను ఈ వేదాంతపరమైన ప్రతిపాదనలు ఎట్లు ప్రభావితం చేస్తాయో ఆ మార్గములన్నీ అన్వేషించడానికి సమయం మనలను అనుకూలించడము లేదు. కాబట్టి క్రైస్తవ జీవనమును మెరుగుపరిచే మరియు అవరోధించే ఒక మార్గమును మాత్రమే చూద్దాము. క్రీస్తు కొరకు జీవించున్నట్టి మన ప్రయత్నములను ఈ వేదాంత ప్రతిపాదనలు ఎట్లు మెరుగుపరచగలవో ఒక విధానమును మొదటిగా చూద్దాము. సాంప్రదాయక వేదాంత ప్రతిపాదనలకు గల అత్యంత గొప్పవైన లాభాలలో ఒకటి, మన విశ్వాసమును గూర్చిన అనేక మూల అంశాలను అవి స్పష్టముగా మరియు క్లుప్తముగా వ్యక్తపరుస్తాయి. నేటి దినములలో అధికమైన ఖచ్చితత్వముతో తాము నమ్ముదానిని చాలామంది క్రైస్తవులు ఆకలింపు చేసుకునలేకయే ఉన్నారు మరియు మన విశ్వాసములను గూర్చిన సరియైన సారాంశములను మనము రూపొందించలేము గనుక మన దైనందిన జీవితములలో క్రీస్తు కొరకు జీవించడం అనేది కష్టంగా ఉంటుంది. తన సంగమును గురించి నిర్ణయించుకోలేని ఒక యవన స్త్రీతో నేను ఒకసారి మాట్లాడడం నా జ్ఞాపకం వస్తుంది. సభ్యులలో ఉన్న కొన్ని అనైతిక అలవాట్లను సంగము ఓర్చుకునుటను చూసి ఆమె కొంత ఇబ్బందికి గురైంది. కానీ ఆ సంగమును వేడాలని మాత్రం అనుకోలేదు. ఆమె నా వద్దకు వచ్చి, ఏమి చేయాలో నాకు తెలియడం లేదు, ఇక్కడి ప్రసంగములలో నేను ఎంతో నేర్చుకుంటున్నాను గనుక ఈ సంగమును వదిలి వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు, నేను ఎలా నిర్ణయం తీసుకోగలను అని అడిగింది. కాబట్టి నేను ఆమెను, నిజమైన సంఘం యొక్క గుర్తులు ఎలా ఉంటాయి అని నీవు అనుకుంటున్నావు అని అడిగాను. ఆమె నా వైపు తెల్లబోయిన ముఖముతో చూసి ఆఖరుకు నాకు తెలియదు అని చెప్పింది. కాబట్టి నేను ఈ విధముగా చెప్పాను, నిజమైన సంఘమునకు ఉండవలసిన లక్షణములపై నీవు ఒక నిర్ధారణకు వచ్చినంత వరకు కూడా నీ సంఘమును గూర్చి ఏమి చేయాలో అనే నిర్ణయమును నీవు తీసుకోలేవు. ఆ తర్వాత ఆమెతో, సంగమునకు మూడు గుర్తులు ఉన్నాయి అని ప్రొటెస్టెంట్ వేదాంత శాస్త్రము చెప్తుంది అని చెప్పాను. అవి వాక్యమును నమ్మకముగా బోధించడం, సంస్కారములను నమ్మకముగా ఇవ్వడం మరియు సంఘ క్రమశిక్షణను నమ్మకముగా పాటించడం. ఆమె స్పందన అమోఘం. ఆమె నాతో, ముందే ఈ విషయాలను నాకు ఎవరైనా చెప్తే బాగుండేది, ఏమి ఆలోచించాలో నాకు తెలియదు అంతే అని చెప్పింది. ఆధునిక ప్రపంచంలో క్రైస్తవ్యం యొక్క సామాన్య వేదాంత శాస్త్ర ప్రకటనలను కూడా నేర్చుకునుటకు తరచుగా క్రైస్తవులు సమయమును కేటాయించలేకపోతున్నారు. కాబట్టి పూర్తిగా ఏర్పడిన వేదాంత ప్రతిపాదనలకు బదులుగా భావోద్వేగపూరితమైన లేదా పామర అభిప్రాయమును ప్రతిక్షేపిస్తున్నారు. కానీ దీని యొక్క ఫలితము తరచూ ఒకే విధంగా ఉంటుంది. ప్రాముఖ్యమైన నిర్ణయాలు మనము చేయవలసి వచ్చినప్పుడు దినదినము మనం ఎదుర్కొనే నైతిక ఎంపికలలో ఏమి చేయాలో మనకేమీ తెలియదు. ఎందుకంటే పూర్తిగా ఏర్పడిన వేదాంత ప్రతిపాదనలను మనము ఆకలింపు చేసుకొనలేకపోతున్నాము. సాంప్రదాయక క్రమబద్ధ వేదాంత శాస్త్రము లేఖనమునకు కట్టుబడియుండు అనేకమైన ప్రతిపాదనలను మనకు ఇస్తుంది, మరియు వాటిని అధ్యయనం చేయడం అనేది క్రీస్తు కొరకు తాము జీవించు ప్రయత్నములో క్రైస్తవులు చేయగల సహాయార్థమైన కార్యములలో ఒకటి. ఇప్పుడు సాంప్రదాయక వేదాంత ప్రతిపాదనలు తెలుసుకోవడం ఎంతటి భావార్థకమైనదైనప్పటికీ వాటిని ఎక్కువగా వక్కానించడం మరియు వాటిపై ఎక్కువగా ఆధారపడడం వలన కూడా క్రైస్తవ జీవనము అనేది కొంచెం కుంటుపడవచ్చు. క్రైస్తవ జీవితములో ప్రయోగాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నటకు వారికి కావలసిందల్లా విస్తారమైన వేదాంత ప్రతిపాదనలు మాత్రమే అని క్రమబద్ధతలను అధ్యయనం చేయు క్రైస్తవులు తరచుగా భావించుట ద్వారా ఒక విధంగా ఇది నిజమవుతుంది. ఇప్పుడు మనము మునుపు చూచినట్లుగానే వేదాంతపరమైన ప్రతిపాదనలు సహాయకరములే, కానీ అదే సమయంలో వేదాంత శాస్త్రం యొక్క ప్రామాణిక ప్రతిపాదనలకును మరియు క్రైస్తవులముగా మనము చేసుకొనవలసిన ఎంపికలకును మధ్య దూరం ఉన్నదనే విషయాన్ని ఎప్పుడూ మనము గుర్తుంచుకోవాలి. వేదాంతపరమైన ప్రతిపాదనలు రూపకముగా నైరూప్యతతో ఉన్నవి లేదా మనం ఎదుర్కొనే విషయములను గూర్చినవి కానివిగా ఉంటాయి. కాబట్టి మనం ఎదుర్కొంటున్న ప్రత్యేకమైన సంగతులను గూర్చి అవి నేరుగా మాట్లాడవు, మరియు ఫలితముగా మనము తీసుకొనవలసిన ప్రయోగాత్మక నిర్ణయాల విషయంలో అవి మనకు సహాయము చేయలేవు. దురదృష్టవశాత్తు ప్రతిపాదనలలో ఎక్కువగా పెట్టుబడి పెట్టినటువంటి విశ్వాసులు ఈ దూరం ఎంత గొప్పదిగా ఉందో గ్రహించరు. వారు చేయవలసినదల్లా ప్రతిపాదనల సమితులను గూర్చి హేతుబద్ధముగా ఆలోచించడం మరియు ఆ తరువాత అంతయు పరిపూర్ణంగానే ఉంటుంది అని అనుకోవడం మాత్రమే అని తమను తాము ఒప్పించుకుంటున్నారు. కానీ వాస్తవికతలో క్రైస్తవులముగా మనము తీసుకునే ప్రతి నిర్ణయంలో వేదాంతపరమైన సూత్రీకరణలపై ఆధారపడమే గాక మన పరిస్థితి యొక్క వివరణలు మరియు పరిశుద్ధాత్ముని యొక్క వ్యక్తిగత పరిచర్య అను వాటిపై కూడా ఆధారపడాలి. సాధారణ ప్రత్యక్షతను గురించిన ఈ అంశాలను ఉపయోగించి వేదాంతపరమైన నిబంధనలు మరియు నిజ జీవిత నిర్ణయాలకు మధ్య గల ఆ దూరాన్ని తగ్గించాలి. సంగమును విడిచిపెట్టాలని భావిస్తున్న ఆ యవ్వన స్త్రీ విషయానికి మనం మరలా వద్దాం. సంగమునకు ఉండవలసిన మూడు గుర్తులను అనగా నమ్మకమైన బోధ, సంస్కారములను నమ్మకముగా ఇవ్వడం మరియు సంఘ క్రమశిక్షణను నమ్మకముగా ప్రయోగించడం అను గుర్తులను వినిన వెంటనే ఆ సంగమును వెంటనే విడిచిపెట్టాలని ఆమె నిర్ణయించుకున్నది. కానీ నేను వెంటనే ఆమెతో ఈ హెచ్చరిక చేశాను, ఆమెతో ఒక్క నిమిషం ఆగు, నీవు ఒక విషయాన్ని గుర్తించాలి. ప్రపంచంలో ఉన్న సంగములలో ఒకదానిలో కూడా ఈ మూడు సంగముల గుర్తులు పరిపూర్ణముగా ఉన్నవి లేవు. నీ సంగమును జాగ్రత్తగా పరిశీలన చేసి పరిస్థితులు ఎంతటి బాధాకరంగా ఉన్నాయో నిర్ణయించుకోవాలి. ఇది మాత్రమే గాక ప్రార్థనలో సమయమును గడుపుతూ నీవు దృఢమైన నిర్ణయం తీసుకునేలాగున పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు కొరకు వేచి ఉండాలి. అప్పుడు మాత్రమే నీవు మంచి మనస్సాక్షితో విడిచిపెట్టగలుగుతావు అని చెప్పాను. ఒక మాటలో చెప్పాలంటే తన పరిస్థితిలో వేదాంతపరమైన ప్రతిపాదనలు ఎంతటి ప్రాముఖ్యమైనవైనప్పటికీ కూడా కేవలము వేదాంత ప్రతిపాదనలపైన మాత్రమే ఆధారపడడం అనేది తన క్రైస్తవ జీవమును అభ్యంతరపరచవచ్చు అని నేను ఆ యవ్వన స్త్రీతో చెప్పాను. కార్యము తలపెట్టే ముందు సాధారణమైన ప్రత్యక్షతను ఆమె చూడాలి, తన పరిస్థితిని బాగుగా అర్థం చేసుకోవాలి మరియు ఆత్మ యొక్క వ్యక్తిగత పరిచర్యకు తన్ను తాను అర్పించుకోవాలి. క్రైస్తవ జీవనమునకు వేదాంత ప్రతిపాదనలు తెచ్చు ప్రయోజనాలను మరియు నిష్ప్రయోజనాలను తెలుసుకున్నటితో పాటుగా సమాజములో మన పాలు పంపులను అవి ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోవాలి. మన జీవితములలో క్రీస్తు శరీరం యొక్క ప్రాధాన్యత సమాజంలో పాలుపంపులు పొందుట ద్వారా తెలుస్తుంది. క్రైస్తవ సమాజంలో పాలుపంపుల యొక్క మూడు ప్రాముఖ్యమైన పరిమాణములను గూర్చి మనము మాట్లాడుకోవచ్చు. క్రైస్తవ వారసత్వం అనగా గతమునకు చెందిన సంఘములో పరిశుద్ధాత్ముని కార్యములకు సాక్ష్యము. ప్రస్తుత క్రైస్తవ సమాజము అనగా నేటి కాలపు క్రైస్తవ జీవితములలో పరిశుద్ధాత్ముని సాక్ష్యము. మరియు వ్యక్తిగత తీర్పు అనగా మన వ్యక్తిగత ఊహలలో మరియు నమ్మకాలలో పరిశుద్ధాత్ముని కార్యం యొక్క సాక్ష్యము. సమాజం యొక్క ఈ కోణములు ఒకదానితోనొకటి లెక్కలేనని విధాలలో సంభాషిస్తుంటాయి. సామాజిక పాలుపంపులలోని అంశాలను వేదాంత ప్రతిపాదనలు ఎలా మెరుగుపరచగలుగుతాయో మరియు అభ్యంతరపరచగలుగుతాయో కూడా కొన్ని ఆలోచనలను ఇక్కడ క్లుప్తంగా ప్రస్తావిద్దాం. సమాజంలోని పాలుపంపులను వేదాంత ప్రతిపాదనలు మెరుగుపరచగల ఒక ప్రధాన విధానమును మొదటిగా చూద్దాము. ఎంతటి విచారకరమో, నేటి కాలంలో అనేక ఇవాంజలికల్ క్రైస్తవులు ఒక సంఘము నుండి మరొక సంఘమునకు, ఒక ప్రసంగికుని లేదా బోధకుని నుండి మరొకని వద్దకు మారిపోతూ ఆ సంఘములతో మరియు ప్రసంగికులతో ఎలా పాలు పంచుకోవాలో తెలుసుకునే సామర్థ్యం లేకుండానే పోతున్నారు. ఎవరిని అనుసరించాలో మనకు తెలియదు. సంఘం యొక్క బలాలు బలహీనతలు మనము గ్రహించలేము. క్రైస్తవ విశ్వాసమును గుర్చిన మూల వాస్తవిక ప్రకటనల అజ్ఞానము నుండే సాధారణంగా ఈ వివేచనా లోపం తలెత్తుతుంది. క్రమబద్ధ వేదాంత శాస్త్రం యొక్క ఈ మూల వేదాంత ప్రతిపాదనలను గురించి వివేచించుట వివేచనతో క్రీస్తును అనుసరించే అనుచరునిగా అవడానికి ఒక అత్యుత్తమమైన మార్గము. కొన్ని ప్రొటెస్టెంట్ సంగ్రహ గ్రంథములను పరిచయం చేసుకోవడం మంచిదైన వేదాంత ప్రతిపాదనల లాభమును పొందుటకు ఒక ప్రయోగాత్మకమైన మార్గమై ఉన్నది. హెడెల్బర్గ్ క్యాటకిజం లేదా వెస్ట్మినిస్టర్ షోటర్ క్యాటకిజం వంటి సంగ్రహ గ్రంథాలు నేర్చుకున్నటకు సులువుగా ఉండే చిన్న చిన్న వేదాంత ప్రతిపాదనలను నేర్పుతాయి. ఈ వేదాంతపరమైన ఆలోచనలను మనసులో ఉంచుకొని క్రీస్తు యొక్క అనుచరులు మరింత వివేచన గలవారిగా అవ్వగలరు. ఉదాహరణకు, జీవితం యొక్క ఉద్దేశము లేదా గమనమును గుర్చి ఒకరు చర్చించాలని అనుకుంటే వెస్ట్మినిస్టర్ షార్టర్ క్యాటకిజం అనే క్రైస్తవ హితోపదేశములోని మొదటి ప్రశ్న మరియు సమాధానం తెలుసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఒక సులువైన వాక్యములో బైబిల్ బోధ యొక్క అనేక సత్యాలను ఎలా సారాంశపరుస్తుందో చూడండి. ఈ క్రింది ప్రశ్నకు సమాధానంగా, మానవుని ప్రధాన గమనము లేదా అంతము ఏది? దీనికి హితోపదేశము స్పందిస్తూ, మానవుని ప్రధాన గురి దేవుని మహిమపరచడం మరియు ఆయనను శాశ్వత కాలము ఆనందించడం. క్రైస్తవులు జీవితములో ఎలా సుఖమును పొందుకొనగలరు అనే అంశముపై ఎవరైనా ఒక నూతన దృష్టికోణమును ఇచ్చారని అనుకుందాం. అప్పుడు హెడెల్బర్గ్ క్యాటకిజంలోని మొదటి ప్రశ్న మరియు సమాధానం తెలుసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మొదటి ప్రశ్న ఏమంటే, జీవితంలోనూ మరియు మరణములోనూ నీ ఏకైక సుఖము ఏది? మరియు దీనికి ఆ హితోపదేశం ఈ విధంగా స్పందించింది, నేను నాకు సొంతము కాక నా ప్రాణ ఆత్మలో కూడా, నా జీవములోనూ మరణములోనూ కూడా నా నమ్మకమైన రక్షకుడు యేసుక్రీస్తుకు చెందినవానిగా ఉండాలి అనునదియే. ఆయన నా పాపములన్నిటి కొరకు తన ప్రశస్తమైన రక్తముతో వెల చెల్లించి అపవాది యొక్క బలాత్కారము నుండి స్వతంత్రునిగా నన్ను చేశాడు. పరలోకములో ఉన్న నా తండ్రి సెలవు లేకుండా నా తల నుండి ఒక వెంట్రుక కూడా రాలనంతగా ఆయన నన్ను కాపాడుతున్నాడు. నిజానికి నా రక్షణ నిమిత్తము అన్నీ సమకూడి జరగవలసి ఉండినది. నేను ఆయనకు చెందినవాడను గనుక క్రీస్తు తన పరిశుద్ధాత్మ ద్వారా శాశ్వత జీవమును ఇస్తానని నిశ్చయత ఇచ్చి ఆయన కొరకు ఇప్పటి నుండి హృదయపూర్వకంగా జీవించుటకు ఇష్టపడులాగున సిద్ధపడులాగున నన్ను చేస్తున్నాడు. ఇటువంటి కొన్ని దృఢమైన వేదాంత ఆలోచనలను నేర్చుకోవడం వలన ఇతర క్రైస్తవులతో మనము పాలు పంచుకొనుచుండగా మరింత వివేచనము గలవారముగా ఉండుటకు మనలను ఆయుత్తపరుస్తుంది. మరియు ఈ విధానములో సమాజంలోని మన పాలు పంపులను మరింతగా అవి మెరుగుపరుస్తాయి. అదే సమయంలో మనలను మరింత వివేచనకర్తలుగా చేయుట ద్వారా మంచివైన వేదాంత ప్రతిపాదనల అవగాహన మన పాలు పంపులను మెరుగుపరచగలిగి ఉండగా వేదాంతపరమైన ప్రతిపాదనలపై దృష్టి నిలపడం క్రైస్తవుల మధ్య మన పాలు పంపులను అభ్యంతరపరచవచ్చును కూడా. కొన్నిసార్లు క్రైస్తవులు ఒక ప్రతిపాదనల సమితితో ఎంతగా దగ్గరగా అంటుకుని ఉంటారంటే సంగతులను వీరిలాగానే ఖచ్చితముగా ఒకే విధముగా చెప్పలేని ఇతర విశ్వాసులతో భావార్థకముగా పాలు పంచుకొనుటకు వారికి చాలా కష్టమవుతుంది. మీరు చూడండి, మనము తరచూ మర్చిపోయే అంతగా ఈ వేదాంత ప్రతిపాదనలలో ఒక సమస్య ఉంది. వాటిలో అధికములు బైబిల్ నుండి వచ్చినవి కావు, కానీ అవి మానవ విషదములకు ప్రతిఫలములు. బైబిల్లోని బోధలను సాధ్యమైనంత ఖచ్చితముగా సారాంశపరచుటకు అవి ప్రయత్నిస్తున్నాయి. కానీ మనం ఈ పాఠంలో చూచినట్లుగా కొన్నిసార్లు అవి సంక్లిష్టమైన ప్రక్రియల వలన కూడా ఏర్పడతాయి. అత్యంత ఉత్తమమైన వేదాంత ప్రతిపాదనలు కూడా పరిధిలో పరిమితి కలిగి ఉంటాయి. అన్నీ కూడా ఏదో ఒక విధములో పొరపాటు గలవిగా ఉంటాయి. ఫలితంగా క్రమబద్ధ వేదాంత శాస్త్రంలోని వేదాంత ప్రతిపాదనలను మనం అధికముగా చదువుచుండగా అవి ప్రేరేపితమైనవి కావనియు, అవి పొరపాటులు లేనివి కావనియు, మరియు వాటి అధికారము బైబిల్ అంత గొప్పది కాదు అనే జ్ఞానముతో వాటితో మనకున్న అనుబంధమును నియంత్రించుకుంటూ ఉండాలి. తనకు క్రైస్తవ స్నేహితులే లేరని చెప్పిన ఒక స్నేహితునితో ఒకసారి మాట్లాడడం నాకు గుర్తుకొస్తుంది. ఒంటరిగా ఉంటున్నానని అతడు ఫిర్యాదు చేశాడు. కాబట్టి వేరే వారితో సహవాసమును కలిగి ఉంటున్నావా అని నేను అతనిని అడిగాను. ఆయన నాతో, నేను విశ్వసిస్తున్న దానితో ఏకీభవించు వేరొకని నేను కనుగొనలేకపోయాను, కాబట్టి నాకు ఎటువంటి సహవాసము లేదు అన్నాడు. నేను ఇలా స్పందించాను, క్రీస్తునందు విశ్వసించు మరొకని కనుగొనలేకపోతున్నానని నీవు అంటున్నావా అన్నాను. అందుకతడు, ఓ లేదు, అలా అని కాదు అని బదిలిచ్చాడు. సమస్త విషయములలో నాతో ఏకీభవించున్నట్టి వేరొకని నేను కనుగొనలేకపోయాను అంతే అన్నాడు. ఈ స్నేహితుని బట్టి నేను విస్మయం పొందాను. వేదాంత శాస్త్రంలోని వివరములన్నిటి విషయంలో క్రైస్తవులు ఎన్నడూ అంగీకరించి ఉండలేదు అనే విషయాన్ని ఇతడు తెలుసుకుని ఉండవలసి ఉంది. కానీ విచారకరముగా ఈ నా స్నేహితునికి భయంకరమైన ప్రాధాన్యతలు ఉన్నాయి. వేదాంతపరమైన ప్రతిపాదనలపై ఇతను ఎంతటి ఉద్ఘాటనను ఉంచాడంటే ఇతరులతో సహవాసమును పెట్టుకోలేనంతగా అవి ఆయనను అభ్యంతరపరిచాయి. శతాబ్దముల తరబడి క్రైస్తవులు ఇతర క్రైస్తవులతో పాలు పంచుకున్నప్పుడు తమ తమ వేదాంత నిబద్ధతలు ఆ పాలు పంపులను అభ్యంతరపరుచున్నట్లుగా వాటిని అనుమతించినప్పుడే క్రీస్తు యొక్క పనికి భయంకరమైన హాని జరిగింది. ఈ యొక్క లేదా ఆ యొక్క వేదాంత అంశం యొక్క కోణములో ఇతరులు కూడా మన విశ్వాసములనే పాటించాలి అని మనము గట్టిగా చెప్పినప్పుడు లేఖనము యొక్క నిర్దేశముల కంటే దూరముగా మనము వెళ్ళిపోతున్నాము. ఈ విషయంలో మొదటి కొరింథీ పత్రిక 8:4-12 అపోస్తలుడైన పౌలు చెప్పిన మాటలను గమనించండి. మన వేదాంతపరమైన నిబద్ధతలను గూర్చి అక్కడ ఈ మాటలను మనము చదువుతాము. లోకమందు విగ్రహము ఒట్టిదనియు ఎరుగుదుము, అయితే అందరియందు ఈ జ్ఞానము లేదు. కొందరిది వరకు విగ్రహమును ఆరాధించినవారు, ఎలయనగా జ్ఞానము గల నీవు విగ్రహములయందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూచిన ఎడల బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇయ్యబడిన పదార్థములను తినుటకు ధైర్యము తెచ్చుకును గదా. ఇలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయుట వలనను, వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలనను మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయువారగుచున్నారు. జ్ఞానము గల క్రైస్తవులు అంతటి జ్ఞానము లేని వారిగా ఉన్న క్రైస్తవులను ప్రేమించాలని, వారికి సేవ చేయాలని పౌలు హెచ్చరించాడు. జ్ఞానము గలవారు తమ జ్ఞానమును బట్టి పనిచేయుట ద్వారా ఇతరులు అభ్యంతరపడకుండా వారి జ్ఞానమును నియంత్రించుకొనమని కూడా ఆయన హెచ్చరించాడు. విభజనలు మరియు ఉన్నతవాదమును ప్రోత్సహించుట కంటే మంచి వేదాంతము గలవారు అవసరము లేని అంశములపై బలహీనమైన వేదాంతము గలవారితో సహవాసము చేయుటకు మార్గములను కనుగొనండి అని పౌలు గట్టిగా చెప్పాడు. క్లుప్తంగా చెప్పాలంటే అంతగా అవసరము లేని వేదాంత ప్రతిపాదనలలో ఖచ్చితత్వము కంటే కూడా సహవాసము అనున్నది మిక్కిలి ప్రాముఖ్యము అని ఆయన వారికి బోధించాడు. ప్రతి వివరణలో కూడా మనలా ఆలోచన చేయని, మనతోటి క్రైస్తవులతో కలిసి ఎట్లు పనిచేయాలో నేర్చుకున్నటకు మనందరికీ ఇది సమయము. క్రైస్తవ జీవనము మరియు సమాజములో పాలు పంపులకు వేదాంత ప్రతిపాదనలు ఎలా సంబంధం కలిగి ఉన్నాయో తెలుసుకున్న పిమ్మట ఇప్పుడు మనము మూడవ ప్రధాన వేదాంత వనరును చూద్దాము. అది లేఖన వివరణ. క్రమబద్ధతలలోని ప్రతిపాదనలు మన బైబిల్ అనువాదమును ఎట్లు ప్రభావితం చేస్తాయి? లేఖన వివరణ అనేది క్రైస్తవ వేదాంత శాస్త్రమును నిర్మించుటకు ప్రధానమైనది. ఎలయనగా లేఖనములోని దేవుని ప్రత్యేక ప్రత్యక్షతను చూచుటకు ఇది ద్వారముగా ఉన్నది. లేఖనమును అనువదించుటలో సంఘమును పరిశుద్ధాత్మడు నడిపించిన మూడు విధానములను గూర్చి ఆలోచించుట సహాయపడుతుందని మరొక పాఠములో మనము సూచించాము. ఈ విస్తృత వర్గములను ఈ విధముగా పిలిచాము: సాహిత్య విశ్లేషణ, చారిత్రక విశ్లేషణ మరియు అంశ విశ్లేషణ. మొదటిగా సాహిత్య విశ్లేషణ లేఖనములను ఒక చిత్రముగా చూస్తుంది, అనగా తమ ప్రత్యేక సాహిత్య లక్షణాల ద్వారా అసలు పాఠకులను ప్రభావితము చేయడానికి దైవ ప్రేరణలో మానవ రచయితలచే రూపొందించబడిన ఒక కళాత్మక ప్రదర్శన. రెండవదిగా చారిత్రక విశ్లేషణ లేఖనములను చరిత్రకు ఒక కిటికీగా చూస్తుంది, అనగా లేఖనములు నిష్కపటముగా నివేదించు పురాతన చారిత్రక సంఘటనలను చూచి నేర్చుకునే మార్గము. మరియు మూడవదిగా అంశ విశ్లేషణ లేఖనమును ఒక అద్దముగా చూస్తుంది, అనగా మనకు ఆసక్తికరముగానున్న అంశములను మరియు ప్రశ్నలను సమీక్షించుటకు మార్గముగా ఉన్నది. లేఖన వివరణలోని ఈ ఆకృతులను మదిలో ఉంచుకొని మన బైబిల్ అనువాదమును వేదాంత ప్రతిపాదనలు మెరుగుపరుచున్నటువంటి మరియు అభ్యంతరపరుచున్నటువంటి మార్గములను మనము ఇప్పుడు అన్వేషించాలి. బైబిల్లో చెదిరిపోయి ఉన్న వేదాంత ప్రకటనలను స్పష్టతరము చేయుట లేఖన వివరణలో ప్రతిపాదనలు మనకు ఉపయోగపడే అత్యంత స్పష్టమైన విధానాలలో ఒకటి. వాస్తవమైన సంగతి ఒకటి ఉందా అంటే అది ఇది. పరిశుద్ధ గ్రంథము అనున్నది చాలా క్లిష్టమైన పుస్తకము. దానిలోని విభిన్నమైన సాహిత్య రూపాలు, చారిత్రక విషయాలు మరియు వేదాంత బోధలు ఎంతటి విశాలమైనవంటే బైబిల్లో ఉన్న పొందికను చాలామంది క్రైస్తవులు అర్థం చేసుకున్నంతగా ఉన్నాయి. ఫలితముగా ఇక్కడ నుండి లేదా అక్కడ నుండి, ఈ వాక్యభాగము నుండి లేదా ఆ వాక్యభాగము నుండి కేవలము కొన్ని నియమములను నేర్చుకున్నటకు మాత్రమే దానిని శోధించుటకు మరియు అధ్యయనం చేయుటకు మనలో చాలామంది సంతృప్తి పడుతున్నారు. బైబిల్ను గుర్చిన మన అవగాహనను విశాలపరుచుకున్నటకు మనము ప్రారంభించిన వెంటనే మనము గందరగోళములో దారి తప్పిపోయినట్లుగా అనిపిస్తుంది. శతాబ్దములుగా క్రమబద్ధ వేదాంత శాస్త్రం యొక్క వేదాంత ప్రతిపాదనలచే ప్రాతినిధ్యం వహించబడుతున్న నమ్మకమైన అనువాదము ఈ గందరగోళ పరిస్థితిలో సహాయపడుతుంది. అనేక శతాబ్దములుగా లేఖనములో అగిపించే వేదాంతపరమైన ప్రకటనలను కనుగొనుటకు బాగా తెలిసిన క్రైస్తవులు ప్రయత్నించారు. లేఖన బోధ యొక్క సారాంశములను తెలుసుకోవడం ద్వారా బైబిల్లోని విభిన్నమైన ప్రదేశములలో మనము పయనిస్తుండగా మనకు సూచనలుగా అవి సహాయపడగలుగుతాయి. బైబిల్ వాక్యభాగంలోని ఒక బోధలోనికి ప్రవేశించుటకు క్రమబద్ధ వేదాంత శాస్త్రములో కనిపించే ప్రాముఖ్య వేదాంత అంశములను సదరు వాక్యభాగం ఎలా స్పృశిస్తుంది అనేది చూచుట ఒక సహాయకరమైన మార్గము అని తరచూ నేను విద్యార్థులకు చెప్తుంటాను. ఇప్పుడు బైబిల్లోని ప్రతి భాగము, ప్రతి వేదాంత ప్రతిపాదనను గురించి ఏదైనా చెప్పవలసిన పని లేదు, కానీ మూల వేదాంత ప్రతిపాదనలు మనసులో ఉంచుకొని ఒక వాక్యభాగమును చదివితే ఒక బైబిల్ వాక్యభాగం పట్ల ఒక ధోరణిని సంపాదించుకోవడానికి అవి చాలాసార్లు సహాయపడతాయి. ఉదాహరణకు క్రమబద్ధ వేదాంత పండితులు ఉద్ఘాటించున్నటువంటి ఏ విషయమును ఆదికాండము 1వ అధ్యాయం బోధిస్తుంది అన్నటువంటి ఒక ప్రశ్నను మనం అడగవచ్చు. మంచిది, అనేక విషయాల నడుమ దేవుడు ఈ విశ్వానికి సృష్టికర్త అనే విషయాన్ని అది సూచిస్తుంది, మరియు క్రమబద్ధ వేదాంత శాస్త్రములో ఉద్ఘాటించబడినట్లుగా మానవులను గురించి అది ఏమి చెబుతుంది. మంచిది, మనము సృష్టములనియు, మనము దేవుని పోలికలో ఉన్నామనియు, మరియు ఈ భూమిపై ఆధిపత్యమును చలాయించున్నట్లు దేవుడు మనకు ఆజ్ఞాపించాడనియు అది బోధిస్తుంది. క్రమబద్ధ వేదాంత శాస్త్రములోని వాస్తవిక ప్రకటనలను కొన్ని వాక్యభాగములు ఎలా స్పృశిస్తాయో నేర్చుకోవడం అనేది క్రమబద్ధీకులు అందించున్నటువంటి సహాయములలో ఉన్నతమైన మెరుగుబాటు. లేఖన వివరణకు ప్రతిపాదనలు ఎంతటి విలువగవైనప్పటికీ మన లేఖన అనువాదమును అవి అభ్యంతరపరచు అత్యంత ప్రాముఖ్యమైన విధానమును గురించి కూడా మనము తెలుసుకుని ఉండాలి. వాస్తవికతల క్షయకరణ అను విధానము ద్వారా క్రమబద్ధ వేదాంత పండితులు ఎట్లు లేఖనమును అనువదిస్తారో బైబిల్ వాక్యభాగముల స్పష్టమైన మరియు అవ్యక్తమైన వాస్తవిక ప్రకటనలపై ఎలా దృష్టిస్తారో మరియు మనకు లేఖనములు అందిస్తున్న ఇతర విషయములను ఎలా ప్రక్కన పెడతారు అనే దానిపై ఇప్పటికే మనము మాట్లాడాము. కానీ సత్యమేమంటే, విభిన్నమైన రీతులలో లేఖనము మనపై ప్రభావము చూపునట్లుగా దేవుడు లేఖనమును ప్రేరేపించాడు. ఈ మార్గములన్నిటిలో మనకు ఆయన నడిపింపు అవసరము గనుక ఆయన ఇలా చేశాడు. కాబట్టి కేవలము వాస్తవిక ప్రకటనలను మాత్రమే మనం ఎత్తి చూపినప్పుడు లేఖనములో దేవుడు మనకు అందిస్తున్న అనేక విషయముల నుండి మనలను మనము వైదొలగించుకుంటున్నాము. విభిన్నమైన రీతులలో విభిన్నమైన ప్రభావములను లేఖనములు మనపై చూపుటకు ఎలా రూపించబడ్డాయో మనం మాట్లాడుకోవచ్చు. కానీ ఒక ఉపయోగకరమగు విధానం ఏమంటే, అన్ని వాక్య భాగముల యొక్క 3 సత్సంబంధిత కోణములను గురించి మాట్లాడుకోవడం. మొదటి స్థానంలో బైబిల్ వాక్యభాగములకు ఉపదేశించే ప్రభావం ఉంటుంది. అనగా మనము తెలుసుకుని నమ్మవలసిన స్పష్టమైన మరియు అవ్యక్తమైన సత్యములను అవి తెలియజేస్తాయి. ఇదే క్రమబద్ధ వేదాంత శాస్త్రం యొక్క బలము. ఈ వాస్తవాలను వేదాంత ప్రతిపాదనలుగా ప్రత్యేకపరిచి వాటిని సంకలనం చేయడమే దాని ఉద్దేశం. కానీ అదే సమయంలో బైబిల్ వాక్యభాగములకు సూటి అయిన ప్రభావము కూడా ఉంటుంది. మన జీవితములకు స్పష్టమైన మరియు అవ్యక్తమైన నైతిక నిర్దేశములను అవి ఇస్తాయి. ఆజ్ఞల రూపంలో ఉన్న వాక్యభాగమును మనము పరిశీలిస్తే ఈ విషయం మరింత విదితమవుతుంది. కానీ ప్రధానముగా విషయములను తెలియజేయుటకు మాత్రమే ఉద్దేశించబడిన వాక్యభాగాలకు కూడా నైతికమైన బాధ్యతలు ఉంటాయి. రెండవ తిమోతి పత్రిక 3:16-17 పౌలు ఈ విషయాన్ని చాలా స్పష్టపరిచాడు. అక్కడ ఆయన చెప్పిన మాటలను మరలా వినండి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకును పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. పౌలు మాటల ప్రకారం బైబిల్లోని ప్రతి వాక్య భాగము కొంతమేర సూటి అయిన ప్రభావం చూపుటకు రూపించబడినది. మూడవ స్థానములో బైబిల్ వాక్యభాగములకు ప్రభావిత ప్రభావం కూడా ఉంటుంది. అవి వ్యక్తంగానైనా అవ్యక్తంగానైనా చదువురుల యొక్క భావోద్వేగాలను తాకుతాయి. కీర్తనలు లేదా బైబిల్ రచయితలు భావోద్వేగములను ఎక్కువగా ఉద్ఘాటించినటువంటి ఉన్నతమైన భావోద్వేగపూరిత ఇతర వాక్యభాగములను చదివినప్పుడు లేఖనం యొక్క ఈ లక్షణము మరింత విదితమవుతుంది. కానీ ప్రతి బైబిల్ వాక్యమునకు మనలను భావోద్వేగభరితముగా తాకే శక్తి ఉంటుంది. యేసు పాత నిబంధనను ఈ విధముగా సారాంశపరిచిన మత్తయి సువార్త 2:37-40 చూడండి. అందుకైన నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననున్నదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియు నైన ఆజ్ఞ. నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమింపవలనను 2వ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమయ్యున్నవని అతనితో చెప్పెను. లేఖనములలో ప్రేమ అనున్నది చాలా భావోద్వేగభరితమైన అంశము, మరియు యేసు మాటల ప్రకారం అది మన విశ్వాసమునకు ఒక మూలమైనదిగా ఉంది. సమస్త విధములైన పరిశుద్ధ భావోద్వేగములను మనము అనుభవించాలని బైబిల్ రచయితలు మనకు పిలుపునిస్తున్నారు. పాపమును మరియు దాని పర్యవసానములను అసహించుకునుటకు మనము ప్రేరేపించబడాలని వారు ఆశిస్తున్నారు. మనము ఏడవాలని మరియు సంతోషించాలని, మరియు లేఖనముల పుటలలో మనము చూస్తున్న వాటికి సరి అయిన మానవ భావోద్వేగములతో సంపూర్ణముగా మనము అనుభవిస్తూ స్పందించాలని వారు ఆశిస్తున్నారు. లేఖనముల ఈ బహుముఖ రూపమే బైబిల్లో వేదాంతపరమైన ప్రతిపాదనలను వెదుకుట వరకే మనలను మనం పరిమితం చేసుకోకూడదని అనడానికి కారణం. మన వాస్తవాలను సూటిగా తెలుసుకోవడం ప్రాముఖ్యం. అలాగే మన నైతికతలను మరియు భావోద్వేగాలను కూడా నేరుగా పొందుకోవడం అంతే ప్రాముఖ్యం. జాగ్రత్తతో కూడిన వ్యాఖ్యానం ద్వారా లేఖనం యొక్క సంపన్నతలను మనము కనుగొనవచ్చు. కానీ జాగ్రత్తతో కూడిన బైబిల్ అనువాదం అనేది లేఖనములు మనకు అందించునట్టి విషయములన్నిటినీ పరిగణించినంత విశాలంగా ఉండాలి. కాబట్టి క్రమబద్ధతలలోని ప్రతిపాదనలు మనకు అనేకమైన విలువలను అలాగే ప్రమాదాలను కూడా అందిస్తున్నాయి. అవి క్రైస్తవ జీవనము, సమాజములో పాలుపంపులను మరియు లేఖన వివరణను పలు విధాలలో మెరుగుపరచగలవు. అలాగే ఈ మూడు ప్రధాన వేదాంత వనరులకు గల మన పొందును అవి అభ్యంతరపరచగలవు కూడా. ఈ పాఠములో మనము ప్రతిపాదనలను మరియు క్రమబద్ధతలను అన్వేషించాము. అవి ఏమై ఉన్నాయో మరియు ఎందు నిమిత్తము అవి ప్రాముఖ్యమైనవో అనే దానిపై ఒక ప్రధాన అవగాహనకు మనము వచ్చాము. క్రమబద్ధ వేదాంత శాస్త్రములో ప్రతిపాదనలు ఎలా ఏర్పడతాయో కూడా మనము చూశాము, మరియు అవి అందించే కొన్ని విలువలను మరియు ప్రమాదాలను కూడా మనము అన్వేషించాము. వేదాంతపరమైన ప్రతిపాదనలను ఏర్పరచడం అనేది క్రమబద్ధ వేదాంత శాస్త్రమును నిర్మించుటకు అవసరం. క్రైస్తవ విశ్వాసం యొక్క సత్యములను ఎలా వ్యక్తపరచాలో మరియు దానిని ఎలా కాపాడాలో మనం నేర్చుకోవాలి. ఈ కారణము చేత శతాబ్దాలుగా క్రమబద్ధ వేదాంత శాస్త్రమును నిర్మించుటకు వేదాంతపరమైన ప్రతిపాదనలు చాలా ప్రాముఖ్యమైనవిగా ఉన్నాయి, మరియు నేడు కూడా ఒక మంచిదైన క్రమబద్ధ వేదాంత శాస్త్రమును నిర్మించుటకు అవి చాలా ప్రాముఖ్యమైనవిగా ఉన్నాయి.